స్వరూపముని సభకు నమస్కారం. మా ఇలవేల్పు శ్రీమతి మల్లిని సుబ్బాయమ్మ గారి దివ్య ఆశీస్సులతో సభను ప్రారంభించుచున్నాము. మీ ముందుకు వచ్చిన ఈరోజు మీ ముందుకు వ్యాఖ్యాత్రిగా వచ్చిన నా పేరు సత్యవాణి. అభినవ సుఖ ఆంధ్ర మురారి సరస్వతి పుత్ర బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. పద్మాకర్ గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా డాక్టర్ తాతిన రామచంద్రరావు గారిని వేడుకుంటున్నాము. గురువుగారు క్షీరసాగర మదనం చెబుతుంటే మనలను జరిగే చోటుకు తీసుకుని వెళ్ళి దర్శింపచేశారా అనిపించింది. అది ఒక లైట్ టెలికాస్ట్లా అనిపించింది. లక్ష్మీదేవిని దర్శనం చేయించారు. స్నానానికి ముందే ఎంత దివ్యంగా ఉందో చెప్పి మంగళ స్నానం అయిన తర్వాత లక్ష్మీదేవి ఎలా ఉందో చెప్పకుండానే సభ ముగించారు. రాక్షసులకు దేవతలకు ఎంత విరోధం ఉన్నప్పటికీ ఉమ్మడి సమస్య వచ్చినప్పుడు వారు ఎలా సమైక్యంగా కార్యానికి తగిన విధంగా అయ్యారో సమకాలీన పరిస్థితులను అన్వయించి చెప్పారు. మా సభ్యులను కొంతమంది గ్రామస్తులు అడుగుతున్నారు, ఏమ్మా ప్రవచనం జరిగేటప్పుడు మంచులో కూర్చుంటున్నారు చలిగా లేదా అని. అప్పుడు వారు గురువుగారు వేడివేడి జీడిపప్పు పకోడీ లాంటి పద్యాలు మా మీదకు వదులుతున్నారు, ఇక మాకెందుకు చలివేస్తుంది అని అన్నారు. దేవదానవులు వారి శక్తితో సాగరాన్ని చిలకాలను కోవడం ఎంత సాహసం! వయసులో ఉన్నవారు అలాంటి ప్రయోజకం ఉన్న అద్భుత కార్యాలను చేస్తే బాగుంటుంది, కానీ ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి మన ఆస్తులను మనమే తగలబెట్టుకోవడంలో వివేకం ఏముంది? బస్సులను, రైళ్లను, తపాలా కార్యాలయాలను తగలబెట్టడంలో హీరోయిజం ఏముంది? ఈ రోజులలో యువకులకు ముఖ్యంగా కావాల్సింది నిదానం. మన ఆవేశాన్ని ఆసరాగా తీసుకుని ఎంతోమంది సొంత ప్రయోజనాన్ని జాతి ప్రయోజకంగా చిత్రీకరించి లభ్యపెడుతున్నారు. మనం కాస్త ఆలోచిస్తే వారి నిజస్వరూపాలు బయటపడతాయి. మన బంగారు భవిష్యత్తును వ్యర్థపరమైన కారణాల కోసం పాడు చేసుకోము కదా. ఒక ఊసరు వెళ్ళిలాంటి త్రాగబోతు నాయకుని కోసం ఎంతోమంది యువకులు తమ ప్రాణాలను త్యాగం చేయడం ఎంత మూర్ఖత్వం! మనం చిన్నప్పటి నుంచి ఎవరిని ఆదర్శంగా చేసుకోనాలో తెలియకపోతే యువత అయోమయంలో పడి విలన్నే హీరోగా భావించడం జరుగుతుంది. ప్రాంతీయతలో రెచ్చపెట్టి పబ్బం గడుపుకునే నాయకులకు యువత పరమగీతం పాడాలి. డూపులతో ఫైట్ చేసే జీరోలను హీరోలుగా భ్రమించే మానసిక దుర్భంగం నుంచి బయటపడాలి. మనం ఆదర్శంగా తీసుకోవడానికి మనకు నిజమైన హీరోలు ఛత్రపతి శివాజీ, ఆది శంకరాచార్యులు, స్వామి వివేకానంద, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్ మొదలైన వారు ఎంతోమంది ఉన్నారు. వారిని మనం ఆదర్శంగా తీసుకుంటే మన శక్తిని సరైన మార్గంలో పయనించగలుగుతాం. ఏనాటికైనా మనం అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతాం. ఈరోజు మా సభ్యులైన మధుప్రియ నాగలక్ష్మిల పుట్టినరోజు, వారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు. మధుప్రియ నాగలక్ష్మి ఒకసారి నుంచి ఆ చక్రి వారి జీవితాలలో మాధుర్యం నింపాలని కోరుకుంటున్నాను. నిన్నటి రోజున రాష్ట్రబంధు వలన నిన్న చెయ్యవలసిన పని ఆగిపోయింది. అందుచేత మేమందరం ఈరోజు తెల్లవారుజామున 3 గంటల వరకు మేల్కొని చెయ్యవలసిన పనిని పూర్తి చేసి పడుకున్నాము. ఉదయం 8 గంటలకు మరలా మామూలుగానే పనిచేశాం. ఇంతకు ఈ గొప్పతనం మాది కాదు కానే కాదు. మేము ఇలా చేయడానికి మా వెనక ఉండి మాకు చేయూతనిచ్చి కంటికి రెప్పలా కాపాడి తోడుగా ఉండి అలసట మా దగ్గరకు రాకుండా మా ఎనర్జీ అంతా ఆయనే అయిన మా డాక్టర్ సార్ గారికి మా హృదయపూర్వక రేపటితో 8వ స్కందం ముగుస్తుంది. మరలా ఈ నెల 19వ తారీఖు నుంచి అంటే వచ్చే శనివారం నుంచి 9వ స్కందం జటావల్లభుల జగన్నాథం గారు 7 రోజుల పాటు ప్రవచనాలు పూర్తి చేస్తారు. అందరూ ఆ కార్యక్రమానికి కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇంతటితో నా పరిచయ వాక్యాలు ముగిస్తూ బ్రహ్మశ్రీ వత్తిపత్తి పద్మాకర్ గారిని వారి ప్రవచనాలను ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను.
క్షీరసాగర మథనం మీ అందరికీ మంచి మంచి వేడి వేడి జీడిపప్పుడి అంటున్నారు. ఆ జీడిపప్పు పకోడి ఏమో కథారూపంలో మీరు విని అసలు జీడిపప్పు పకోడి నా ఇంటికి పంపిస్తే నేను కూడా కాస్త మధ్య మధ్యలో పుచ్చుకుంటూ ఉంటాను. అంచేత మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కథ ఎంత రుచిస్తుందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. భగవత్ కథలు సాధారణంగా ఏదో ముసలివాళ్ళు వింటారు, యవ్వనంలో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు పెద్దగా వినరు అంటారు, కానీ నిజంగా వినిపించే రీతిలో వినిపిస్తే ఒకరోజు కాకపోతే 2వ రోజు అయినా సరే వాళ్ళకి శ్రద్ధ ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వల్ల ఆ శక్తి పెరుగుతుంది. క్షీరసాగర మథనం అనేకానేక దివ్య వస్తువులకి మూల కారణమయ్యింది. అందరం చెన్నెన్నో పుట్టుకొచ్చాయి. అసలు సమస్త లోకాలకి శక్తి యుక్తి అన్నీ ఇచ్చేటటువంటి లక్ష్మీదేవి పుట్టడం, ఆ తల్లికి దిగ్గజములు నీళ్లు పోసి మరీ స్నానం చేయించడం జరిగింది. ఆకాశ గంగా జలాలతో అత్యంత పవిత్రమైన స్వచ్ఛ జలాలతో, అది కూడా ఆ జలం కూడా బంగారు కొండలతో పట్టుకొచ్చి పోస్తూ ఉంటే ఆవిడకి మహాకుంభాభిషేకం అంటే అదనమాట. ఈ మధ్యన మన వాడికి కుంభం అంటే అన్నం పోయడం తప్ప కుంభం అంటే కొండని, కొండతో నీళ్లు పోస్తే మహాకుంభాభిషేకం అంటారనే విషయం కూడా వచ్చిపోయారు. క్రమక్రమంగా మానవుల పరిభాషలు మారిపోతున్నాయి. నిజానికి కొన్ని కొన్ని శబ్దాలు క్రమక్రమంగా మన నోట్లో పడి అపశబ్దాలుగా అనర్థాలుగా మారుతున్నాయి. అలా మారకుండా ఉండడం కోసమే పురాణాల్లో అప్పుడప్పుడు చాలా జాగ్రత్తగా సూచన చేస్తూ ఉంటే కొంతమందికైనా భాషా జ్ఞానం వస్తుంది. ఎల్లకాలం భాషా జ్ఞానం లేకుండా కూకోయండి కూకోయండి పలారాలు వస్తాయంటే దానివల్ల ఇక్కడ రాజ్యం ఉంది. ప్రారంభంలో కూకోయండి, తర్వాత తర్వాత కాస్త కూర్చోండిలోకి వస్తారు, ఆ తర్వాత కూర్చొనుడు వరకు వస్తారు. సరే మొత్తం మీద ఏది అయినా మిమ్మల్ని అందరినీ అలా మార్చగలననే ధైర్యం నాకుంది, నాలో చాలా శక్తి ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది, నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాను. భూమండలం మొత్తాన్ని ఏకకాలంలో పరిభ్రమించగలిగేంత శక్తి, మానసిక శక్తి శారీరకంగా లేదు నా దగ్గర. దేంట్లోనూ డాక్టర్ గారితో డబ్బులో పోల్చుకోలేను, నేను మందులు వైద్యం ఇవ్వలేను, కానీ మానసిక వైద్యం మాత్రం నేను చేయగలుగుతాను. అది కేవలం భక్తి వల్ల వచ్చినటువంటి శక్తి అన్నమాట. మీ అందరిలో కూడా ఆ పవిత్రత ఉన్నది కనుక, మీ అందరూ ఒక పవిత్రమూర్తి నీడలో పెరుగుతున్నారు కనుక, ఈ ఊరు కూడా నిజమైన ఉరగరాజపురం అయ్యింది. ఆదిశేషుణ్ణి ఉరగరాజని అంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉరగరాజని అంటారు, వాసుకిని ఉరగరాజని అంటారు. సర్పరాజు ఆదిశేషుడికి 1000 పడగలు 2000 నాలుకలు, ఆయన కంటే పండితుడు మరెవడూ లేడు. ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు కొంతకాలం ఇలా పురాణాలు వింటే అంతవాళ్ళు అవుతారని నేను మంగళాశాసనం చేస్తున్నాను. మీ ముందు ఒక మాదిరి వాడు పురాణం చెప్పాలంటే దడిసిపోవాలన్నమాట. అయ్యి బాబోయ్ తెగదిలేశారు రా బాబు, వీడి దగ్గర చెప్పలేమన్నది ఆ స్థితికి పెడతారు, సందేహం లేదు. మొత్తం మీద జగన్మాత స్నానం చేయించుకున్నది, పట్టు వస్త్రం పట్టుకొచ్చి ఇచ్చాడు శచీవల్లభుడు, వస్త్రం కూడా ధరించింది. గంధం పూసుకున్నది, కుంకుమ ధరించింది, కాళ్ళకి పసుపు పూసుకున్నది. సమస్తాభరణాలు దేవతలంతా పట్టుకొచ్చిచ్చారు, ఆభరణాలన్నీ వేసుకున్నది. అసలు ఆభరణములన్నీ ఆవిడవి. ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం, ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడే సుఖం. ఆవిడ ఉన్నవాడే ఉన్నవాడు, ఉన్నవాడే మనిషి, డబ్బు ఉన్నవాడే మనిషి అనే పాట శ్రీనాథుడిదే, సుమాది ఇవాళ రాసింది కాదు. కాశీఖండంలో ఈ లక్ష్మీదేవిని, కొల్హాపుర మహాలక్ష్మిని చాలా బాగా వర్ణించాడు శ్రీనాథ కవి. అగస్త్య మహర్షి కొల్హాపురం వెళ్ళాడు, అక్కడ లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు. అందులో ఒక గొప్ప పద్యం ఉందన్నమాట, కమలనయ్యన్న నీవు కళ్ళ చోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంటి నీవు కళ్ళవాడు కళ్ళవాడు, లేనివాడు నీవు లేనివాడు. ఓ పద్మాక్షి, నువ్వు ఎక్కడ ఉంటే ఆ ప్రదేశం సరసం అవుతుంది. అమ్మవారు ఉన్న చోటే సరసం అట. సరసం అంటే కూడా మనందరికీ లేనిపోయిన భయం కదా, వాడు సరసం ఆడాడు అంటే. రసము అంటే ఆనందము అని అర్థం. రసం అంటే ఏమిటి? ఆనందం. సరసము అంటే ఆనందముతో కూడినది. అంటే అమ్మవారు లక్ష్మీదేవి ఉంటే మనకి ఆనందం ఉంటుంది అని అర్థం. నిజానికి భార్యాభర్తలు సరసాలు ఆడారంటే ఆనందంగా ఉన్నారని అర్థం. అక్కడ అంతకంటే మరో అర్థం ఏం లేదు. క్రమక్రమంగా మన నోట్లో పడి సరసం అంటే అమ్మో అసలు ఆ పదమే ఉచ్చరించకూడదనే స్థితికి పెడుతున్నాం అన్నమాట. అంటే అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రసహ అంటే ఆనందం. అందుకే ఉపనిషత్తు ఏమంటోంది, రసో వై సహ, సహ అంటే అతడు ఆ పరమాత్మ, రసహ ఆనంద స్వరూపుడు అని. పరమాత్ముడు ఆనంద స్వరూపుడు, ఆయన భార్య లక్ష్మి ఎక్కడుంటే అక్కడ ఆనందం. నీవు లేని చోటు నీరసంబు, అమ్మవారు లేకపోతే అక్కడ నీరసం. రసము దానికి వ్యతిరేకం నిర్రు అనే చేరితే నిర్రు రసము నీరసము అవుతుంది అన్నమాట. అంటే అక్కడ రసం లేదు. రసం లేదంటే ఆనందం లేదు. ఒక్కసారి ఆలోచించండి, డబ్బు లేకపోతే, యావజ్జీవితం పేదరికంతో ఉంటే, లక్ష్మీదేవి ఒక్క 5 నిమిషాలు జేబులో లేకపోతే అక్కడ ఆనందం ఉంటుందా? ఉండదు. అంచేత లక్ష్మీ నీవు ఉంటే అక్కడ ఆనందం, నీవు లేకపోతే ఆనందం లేదు. రోజు ఏడిపే పొద్దున సాయంకాలం లేక, అయ్యో సినిమాకి డబ్బులు లేవు, ఆటోకి డబ్బులు లేవు అని ఒకటే ఏడుస్తూ కూర్చుంటారు మానవులు అని ఆనాడు రాశాడని. కంబు కంచి నీవు కలవాడు కలవాడు. కలవాడు అంటే ఉన్నవాడని కదా మన దృష్టిలో. ఉన్నవాడు అంటే ఎవరు? నీవు ఉన్నవాడు ఉన్నవాడు అంటే లక్ష్మీదేవి ఉన్నవాడు ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు ఉన్నవాడు అని అర్థం. లేనివాడు నీవు లేనివాడు, ఇంత తేలిక ఎవరన్నా చెప్పగలరా? లేనివాడు అనగా లక్ష్మీదేవి లేనివాడు. అటువంటి లక్ష్మీదేవి ఆనంద స్వరూపి, బాగా అలంకారం చేసుకుని ఆపై మంచి పారిజాత పుష్పాల మాల చేత్తో పుచ్చుకుంది. ఆ ఎదురుగుండా ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరిని వరించి పెళ్లి చేసుకోవాలని చూస్తే ఏం మనుషులు నచ్చలేదు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు, ఒక ఆయన్ని చూస్తే ఆయనకు 3 కళ్ళు ఉన్నాయి, కోపం వస్తే 3వ కన్ను తెరుస్తాడేమో లేని పొరగడం. పైగా ఆల్రెడీ మ్యారీడు, ఈయన దగ్గరికి వెళ్ళి మనమే సుఖపడతాం. నెత్తి మీద గంగ, నుదుటేమో అగ్నిహోత్రం, కంఠంలో విషం, పైగా ఆయనకి ఇల్లు లేదుట. కొండ మీద కూర్చుంటాడు, చల్లో కూర్చుంటాడు. ఆయన చల్లోనే ఉంటాడు అండి, ఆయనకు రంపట్టదు. మనకంటే గాలి తగిలితే రంపలాడతాయి. అబ్బాయి డబ్బే ఈయన లాభం లేదు అని ఒక ఆయన్ని వదిలేసింది. ఇంకొక ఆయన్ని చూసింది, వీడు చీటికి వాటికి పారిపోతూ ఉంటాడు. 3 లోకాలని పరిపాలిస్తాడు కానీ కొంచెం పిరికివాడు. రాక్షసులు మీదకు వస్తే అడిని పారిపోతాడు. పైగా వీడికి కొంచెం స్త్రీ వ్యసనం కూడా ఎక్కువ, అప్పుడప్పుడు పుచ్చుకుంటూ ఉంటాడు. అబ్బి పెట్టే వీడొద్దు అని ఇంద్రుడు వదిలేసింది. బృహస్పతి కేసు చూసింది, బృహస్పతి అందంగానూ ఉన్నాడు యువకుడే, కానీ చంద్రుడు ఆయన భార్యను ఎత్తుకుపోయాడు. రేపొద్దే నేను పెళ్లి చేసుకుంటే నన్ను ఎవడు ఎత్తుకుపోతాడు, లేని పొరగడు అనవసరం. పండితులు అసలు పెళ్లి చేసుకోకూడదు, పండితులు అంటే లోపులండి కొంతమంది. అందుకని ఈయన లాభం లేదు. ఇంకొక ఆయన చూసింది, వీడు బలవంతుడే కానీ ప్రాణుల ప్రాణాలు తీస్తాడు దిక్కుమంది వాడు. అబ్బే పెబ్బే ఈయన యమధర్మరాజు గారు, లాభం లేదు, తోసేయండి. ఇలా ఒక్కొక్కళ్ళని చూసింది, ఎవరూ నచ్చట్లా ఆవిడికి. చివరికి ఎవరు నచ్చుతారా అని ఆలోచించగా ఆవిడకు ఒక ఆలోచన వచ్చిందిట. అమర ముత్తైదువనై ఉండవచ్చు, వరుసకు సమతులెవ్వరును లేరు. ఒక ఆయన్ని పెళ్లి చేసుకుంటే ఎప్పుడూ మొత్త ఇరువుగా ఉండవచ్చు, ఎందుకంటే ఆయన చావడ గనక మృత్యువు లేనివాడు. ఆయన ప్రస్తుతానికి సమతులు ఎవరూ లేరు, ఈవిడ పెళ్లి చేసుకునే సమయానికి ఆయనకి వేరే భార్య లేదు, కాబట్టి వరుసకి సమతులు లేరు. అవతారం ఎత్తినప్పుడు ఏమైనా సమతులు వస్తే రావచ్చేమో, కానీ ఇప్పుడు మాత్రం నాకెవరూ పోటీ లేరు. మనిషి చూస్తే చందన సీతలుడు గంధంలో చల్లగా ఉంటాడు, కరుణాస్వరూపుడు, అందంగానూ ఉంటాడు, మంచి బట్టలు కట్టుకుంటాడు, ఎక్కడికైనా వెళ్ళగలడు, అందరికీ ప్రభు. ఇటువంటి వాడిని పెళ్లి చేసుకుంటే లాభం ఉంటుంది, పైగా మంచి భవనం కూడా ఇస్తాడు ఆయన, వక్షస్థలం అని భావించి జాయ శ్రీమన్నారాయణ అందావిడ. సరిగ్గా అందరూ ఈ దేవతలు, ఇక్కడున్న ఋషులు, రాక్షసులు, ఈ సుందరి ఒక్కసారి నోరెత్తి పలకరిస్తే మన జీవితం మారిపోతుంది. యమ్మానితో భాషించు వాడేపో వసుధేశుడగును అనుకున్నారట వాళ్ళు. ఒక్కసారి మనతో మాట్లాడితే మనం మహారాజును అవుతాం, ఆవిడ మన పక్కకి చేరితే కోటీశ్వరులు అవుతాం, ఆవిడ దండ వేసిందా ఇక తిరుగు లేకుండా మృత్యువు లేకుండా అయిపోతాం అని ఎవడికి వాడు ఇలాగే దగ్గుతూ ఇటు చూడు అంటున్నారు. అంత ఈ దగ్గులు ఏం పట్టించుకోలేదు ఆవిడ. ఆ దండకేసి అలాగే తలకేసి వచ్చాడు ఒక మెడలాగా, ఆ మెడ బెడికింది, ఆ మెడ బెడికిన వాడికి ఏదో వేస్తారు స్పాంజి లాంటిది, అలా వేయవలసి వచ్చింది. కానీ ఆ మెడలో దండ మాత్రం పడల. ఇలా అందరూ ఏడ్చారు ఆవిడ కోసం. అర్రులు చాచడం అంటే అర్రు అంటే మెడ, అందని పండుకి అర్రులు చాచడం అంటే ఎక్కడో చెట్టు చాలా ఎత్తుగా ఉంది, ఆ ఎత్తు మీద ఉన్న ఆ చెట్టుకి ఆ చెట్టు కొమ్మ చెటారు కొమ్మలు ఎక్కడో ఉంది పండు, ఆ పండు కోసం ఇలా అర్రులు చాచాడు, మెడ చాచాడు. మెడ బెడికింది కానీ పండు అందుతుందా, ఎందుకంటే అది ఎక్కడో ఎత్తుగా ఉంది కనుక. అలాగే వీళ్ళు ఎంతమంది మెడలు చాచినా ఆ మెడలలో దండ మాత్రం పడల, వ్యర్థమైపోయింది. సరిగ్గా సమయానికి గరుడ వాహనుడు ఏం చేశాడు శ్రీమన్నారాయణుడు, ఆయన రావడంతో ఆవిడ దండ తీసి ఆయన మెడలో వేసింది. ఆయన ఆవిడకి చెయ్యి ఇచ్చాడు, చెయ్యి అంటే తెలుగులో చెయ్యి అవుతారు, ఇంగ్లీష్లోకి హ్యాండ్ ఇవ్వాల. ఆ విమానం లాంటి గరుత్ మంత్రి మీద ఎక్కించుకున్నాడు, అందరికీ ఇలా చెయ్యి ఊపాడు వెళ్ళిపోయాడు. మన యోగం అయినా లక్ష్మీదేవి మనల్ని ఎక్కడ భరిస్తుంది, ఆయనకే దక్కుతుంది అని ఎవరికి వాళ్ళేదో చీరి పక్కన వేసుకుని మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయారు. ఎంత ఆశపడ్డారో, ఆశ మొత్తం పేరాశ అయిపోయింది, నిరాశ అయిపోయింది. అక్కడ అన్నాడు వేదవ్యాసుల వారు, ఆశపడ్డం మంచిదే కానీ ఎవరి కోసం ఆశపడాలో వాళ్ళ కోసం ఆశపడాలి. జగదంబ కోసం ఆశపడ్డం అది దురాశ అవుతుంది. అసలు ఆశపడ్డం వల్లే రాక్షసులు కొంత నాశనం అయిపోయారట. లక్ష్మీదేవిని తల్లి అనుకోవాలి, పార్వతీదేవిని తల్లి అనుకోవాలి, స్థాయిని బట్టి ఊహించాలి, ఎవరిని ఎలా గౌరవించాలో అలా గౌరవించాలి. సమకాలికులు సమవయస్కులు కొంత ఇంచుమించుగా తన గుణాలు కలిగిన వాళ్ళు ఆ స్థాయి వాళ్ళని మాత్రమే తనకి భార్య అయితే బాగుండు అనుకోవచ్చుట. అది కూడా మళ్ళీ స్థాయి దాటి వికారము ద్వేషంగా మారకూడదు. మళ్ళీ అంటే ప్రేమించలేదని చంపకూడదు. ఇన్ని నియమాలు చెప్పారు మన పెద్దలు చూసారా. కానీ వెర్రి తల్లి, బంగారు తల్లి, జగన్మాత మాకు భార్య కావాలని ఊహించారు రాక్షసులు. దానివల్లే తర్వాత కాలంలో వాళ్ళకి విపత్కర పరిణామాలు వచ్చి పడ్డాయి. అదే మొత్తం మీద శ్రీ మహావిష్ణువు అమ్మవారిని వెంట పెట్టుకుని ఆకాశంలో గరుత్మంతుని మీద ఎగిరిపోయాడు. ఇది ఇప్పుడు దేవదానవులు మళ్ళీ మొదలు పెడదాం, మన ప్రయత్నం పోతే పోయిందిరే, ఒక వస్తువు పోతే ఇంకో వస్తువు రాపోతుంది. అసలు పని ఏమిటి, అమృతం కావాలి. అందుకని అమృతం కోసం తిరిగి ప్రయత్నం మొదలెట్టారు. ఆ తరువాత అందులో నుంచి ధన్వంతరి పుట్టుకొచ్చాడు, ఇంకా మహానుభావులు ఎంతోమంది పుట్టుకొచ్చారు, వస్తువులు చాలా పుట్టుకొచ్చాయి, ఒకటి కాదు రెండు కాదు చాలా పుట్టుకొచ్చాయి. ఆ కరణ అమృత కలశం పుట్టింది, భాండం వచ్చింది. ఇదిగో దీనికోసమే ఇంతవరకు వీళ్ళు ఐకమత్యంతో ఉన్నారు. అమృతం రావడంతో ఆ క్షణమే దేవదానవులు ఒకళ్ళ మీద ఒకడు పడ్డారు. దేవతల కంటే రాక్షసులు మండి వాళ్ళు బలవంతులు గనక కలశం లాగేసుకున్నారట, కుంభం లాక్కుని పారిపోవడం మొదలెట్టారు. కొన్ని వాళ్లలో వాళ్ళైనా తాగారా, అబ్బే అది ప్రత్యేకమైన రాష్ట్రం కోరి ఉద్యమం చేసే ఒక దౌర్భాగ్యుడు ముక్కాడు ఉన్నాడు, అలాంటి వాళ్ళు రాక్షసులు. అంచేత వాళ్ళకి ఏంటంటే ఆ కొండ వచ్చేదాకా తగాదా పడి వాళ్ళు కలిసి ఉన్న కొండ వచ్చాక వాళ్ళు మళ్ళీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుతస్తారు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు. అలాగే ఒకటి చేతిలో కొండ ఒకటి లాగేసుకున్నాడు, వాడి కాళ్ళు పట్టేసి వాడిని పడగొట్టి రెండో వాడు కొండ లాగాడు, మళ్ళీ ఇంకోటి వచ్చి వీడు పట్టుకున్నాడు. ఇలా ఒకళ్ళ చేతుల నుంచి ఒకళ్ళు ఈ వాలీబాల్ ఏదో ఉంటుంది అలా బాలు తన్నుకున్నట్టుగా తన్నుకుంటూ పోవడం మొదలుపెట్టారు. కానీ మొత్తం మీద ఎవడో అమృతం తాగట్లా అంతా పరిగెడుతున్నారు. ఈలోపు దేవతలు అయ్యో కుయ్యో మర్రో అమృతం వచ్చింది, తీరా దుర్మార్గులు రాక్షసులు మా చేతుల్లోంచి భాండం ఎత్తుకుపోయారు, ఇంతకాలం మేము శ్రమించిన శ్రమంతా వృధా అయిపోయింది, ఇక మాకెవరు దిక్కు, శ్రీకరి అంటూ మొరపెట్టారు ఆయన దగ్గరే. ఆ క్షణమే అక్కడ తమాషా జరిగిందిట, ఒక పరమ సుందరీమణి ప్రత్యక్షమైంది. కాయ బాబు
క్రాలు కన్నులు గొప్ప చన్నులు కందు వందని చందురున్ బోలు మోమును కల్గులేదను బుద్ధి దూరని కౌను ఏ రాళమైన పిరుదు పల్లవ రాగ పాద కరంబులు చాల దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోహనమూర్తితో సర్వమోహనమూర్తితో.
విశాలమైన కళ్ళు, ప్రకాశిస్తున్న కళ్ళు పైగా, క్రాలు కన్నులు అన్నారు. క్రాలుట అంటే తలతలతల మెరిసిపోవడం అన్నట, కాంతితో ఉన్నాయి ఆ కళ్ళు. సమున్నత వక్షస్థలం, చందమామలో అయినా మచ్చ ఉన్నది కానీ ఆ సుందరీమణిలో మాట వరసకు కూడా ఎక్కడ ముఖంలో ఒక్క మొటిమికాని ఒక మచ్చగాని లేదు, అంత అందంగా ఉంది. అసలు ఉందా లేదా అనిపిస్తోంది నడుము, అంత సన్నగా ఉంది. కలుగు లేదను బుద్ధి దూరని కౌను అన్నారు అన్నమాట. కౌను అంటే నడుము. ఈ నడుము ఉందా లేదా అన్నంత సన్నగా ఉందిట. అసలు నడుము ఎంత సన్నగా ఉంటే అంత నాజూకని పూర్వులు మన కౌలు వర్ణించేవారు. అస్థి నాస్తి విచికిత్సాహేతు శాతోదరిన్ అంటాడు శ్రీనాథుడు. అస్థి అంటే ఉన్నది, నాస్తి అంటే లేదు. ఉందా లేదా, కొంతమంది అన్నారట నడుము ఉందన్నారట, కొంతమంది అన్నారట అబ్బే లేదంటే అసలు ఎక్కడుందండి నడుము అంటున్నారట. ఈ విధంగా ఉందా లేదా అని వాళ్ళు చర్చించుకోవడానికి ఒక 4-5 గంటలు పట్టింది. అలా ఉందన్నమాట నడుము. ఇంకా కాళ్ళు ఉన్నాయి, చాలా పల్లవరాగ పాదకరంగులు. కాళ్ళు కానీ చేతులు కానీ రెండూ కూడా అప్పుడే పుట్టిన చిగుళ్ళు ఉంటాయి. వేసవకాలంలో మామిడి చిగుళ్ళు, ఇంకేవో రకరకాల చెట్లకు పుట్టే చిగుళ్ళు రాగి రంగులో ఒక రకమైన ఎరుపు రంగులో ఉంటాయి. అంత ఎరుపు రంగులో కోమలముగా మృదువుగా ఉన్నాయి, తగిలిపోయిన కాళ్ళతో అసహ్యంగా దేవాలి కాదు. మంచి ఒత్తైన జుట్టు ముడి వేసుకుని ఆ ముడి నుంచి వెనక్కి కొంత జుట్టు వేళ్లాడేసింది. ఇక్కడ ముడి ఉంది, అందులో పువ్వులున్నాయి, వెనక్కి కొంత జుట్టు ఉంది. ఇలాంటి జుట్టుతో ఒక సుందరీమణి ప్రత్యక్షం అయ్యింది. ఒయ్యారంగా ఒకడికేసి చూసింది, వాడికి ఇలా కన్ను గీటింది, ఒకడిని ఇలా రమ్మన్నది, ఒకడిని సైడ్ చేసింది, అమృతంలాగా మాట్లాడడం మొదలుపెట్టింది, మధ్యలో పాటలు పాడింది. మొత్తం రాక్షసులు సమూహంలో పడిపోయారు. కొండ పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే ఉన్నాడు. ఎవడికి వాడే అయ్యి బాబు ఏమిటి సౌందర్యం, ఏమి ఈ నవలావణ్యవతి ఎక్కడి నుంచి వచ్చిందో, ఈమె ఎవరో, ఈవిడ మాకు సంబంధించిన అమ్మాయి, మాకు తెలుసున్న అమ్మాయి అని ఇందులో ఎవరైనా చెబితే బాగుండనుకున్నారు కొంతమంది. కొంతమంది అన్నారు ఒరే ఇంత సుందరీమణి వస్తే మావాళ్ళు మావాళ్ళు అనుకోవడం ఏమిటి, ఈమె ఎవరిని వరిస్తే వాడు అదృష్టవంతుడరా, ఈమె ఏం చెబితే చేద్దామరా అన్నారట. అంత మోహంలో పడిపోయారు అన్నమాట. అమృతం సిద్ధించిన ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఆ అమృతాన్ని తాగలేడు. గుర్తుపెట్టువంటి గొప్ప సాధకుడు అవుతాడు ఒక్కొక్కడు, కానీ ఏం లాభం, ఇంద్రియానికి లోబడిపోతాడు, ఒక వ్యసనానికి గురైపోతాడు, భ్రష్టుడైపోతాడు. బ్రాహ్మణుడు ఇంద్రియ వశగతి జిహ్మాచరణైక చిత్త జలిసిత జిహ్మగముల పాలై చెడి బ్రహ్మచ్యుతుడవును చరిత అని అద్భుతంగా చెప్పారు. ఎంతటి పండితుడైనా ఇంద్రియములకు లోనైపోతే ఆ క్షణమే వాడు సర్వభ్రష్టుడైపోతాడు. అందులో ముఖ్యంగా మన్మథుడు మరీ ప్రమాదకారుడు, పరమ సౌందర్య వ్యామోహంలో ముంచెత్తుతాడు. ఆ మన్మథ పుష్ప బాణాలకి గురయ్యాడా, ఇక వాడిని ఎంత మనోబలం రక్షించలేదు. అందుకే అనుక్షణం జాగరూకుడై సాధకుడై ఉండాలి. దిక్కుమంది రాగానే కాఫీ పడకపోతే స్నానం చేయలేకపోతున్నాం, దానికోసం అరగంట ఉపన్యాసం లేటు. ఇంకా ఆ స్థాయిలో ఉన్నవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. కాబట్టి ప్రతి వ్యక్తికి ఇది ఒక గుణపాఠం అని చెప్పాడు. ఇక్కడ ఇంత అమృతం ఉంది, అది తాగిన తర్వాత వ్యసనానికి వెళితే వాడికి నష్టం రాదు, కానీ ఈలోపు ఆ సౌందర్య వ్యామోహంలో పడిపోయారు, అసలు పని మర్చిపోయారు వాడు. అందరూ ఏమన్నారు, ఈమె ఏం చెబితే చేద్దామన్నారట. శాఖ భాష అన్నారు, సుందరి దగ్గరకు వచ్చారు. కాశిత్వం కళ్యాణి. ఓ సుందరి పరమశుభప్రద చరిత్ర కళ స్త్రీమూర్తి, నీ ఎవరి
దైవీవా మానుషీవాచ?
దేవతా స్త్రీవా, మనుష్య స్త్రీవా, రాక్షస స్త్రీవా? నీవు మానవ స్త్రీని మాత్రం కాదు అని నీ సౌందర్యం చూస్తే తెలుస్తోంది. మానవ స్త్రీలకి నీకు తేడా ఉంది. మానవ స్త్రీలకి కంటి మీద రెప్పపాటు ఉంటుంది, ఇలా చేతికి మట్టికి రెప్పేస్తాంగా మనం, కానీ దేవతలకు అలా రెప్పపాటు ఉండదు. అందుకే వాళ్ళని అనిమిషులు అన్నారు. నిమిషం అనగా రెప్పపాటు, అది లేకపోతే అనిమిషులు అంటారు. నీకు రెప్పపాటు లేదు కనుక దివ్య స్త్రీ. సరేలే, నీవెవరైతే మాకేం గంధర్వ స్త్రీ వై ఉండొచ్చు, దేవతా స్త్రీ వై ఉండొచ్చు, కిందర స్త్రీ వై ఉండొచ్చు, కిం పురుష స్త్రీ వై ఉండొచ్చు, ఎక్క స్త్రీ వై ఉండొచ్చు, ఏ స్త్రీ వైనా సుందరి మొత్తం మీద నీలాంటి దివ్య స్వరూపాన్ని మేము చూడలేదు. మేము పాల సముద్రం చిలిపితే అందులోంచి అమృతం వచ్చింది. ఈ అమృతాన్ని ఇది కాదు అక్కడ ఉంది, దాన్ని పంచిపెట్టి మా అందరికీ సమానంగా మేము పుచ్చుకుంటామన్నారట. అప్పుడు ఆవిడంది, సుందరీముడుల మాటలు ఎవరైనా నమ్ముతారా? మా చేష్టలలో మోసం ఉంటుంది, మా సైగలలో మోసం ఉంటుంది, మేము అన్ని మోసాలే చేస్తాం, మమ్మల్ని ఎవరూ నమ్మరు నిజానికి. నిజం చెప్పేసింది ఆ సుందరి. అయినా మీరు నా వెంట పడుతున్నారు, నేను ఏం చేస్తే అదే మీకు ఇష్టం ఉంటున్నారు, నా మీద విశ్వాసం ఉంచారు. ఏం చేస్తాం, మీ కర్మయోగం.
మగనాలిని నమ్మదగునే మగవారలకు
సౌందర్యం కలిగి చాకచక్యం కలిగి ఎవరినైనా బుట్టలో వేసుకునే మాలాంటి వేశ్యాజాతి స్త్రీల ధోలికి వచ్చి వాళ్ళని నమ్మడం మగవాళ్ళకి న్యాయమా? అయినా మీరు నమ్మారు, మీరు నమ్మారు కాబట్టి మీకు అమృతం నేను పంచిపెడతాను. ఇదిగో తర్వాత నేనేం చేసినా తప్పు పట్టకూడదే అంటే అసలు నిన్ను తప్పు పట్టడమా? నువ్వు మా కేసు ఒక్కసారి చూస్తే అబ్బబ్బబ్బో, నీ దంతాలు ఉన్నాయి, ఏ డెంటిస్టు ఇంత అందమైన దంతాలు తయారు చేయలేదు బాబు, దానిమ్మ గింజల్లో ఉన్నాయి, ఆ ముక్కు సంపెంగ మొగ్గలో ఉంది, కంఠం శంఖంలో ఉంది, మాట్లాడితే కోయిలు కూసినట్టుంది. ఇంతటి సుందరీమణివి నువ్వు వచ్చి మాకు అమృతం పంచిపెడతానంటే కావలసిందేముంది? అసలు నువ్వే పెద్ద అమృతానివి, పంచిపెట్టేయి, నువ్వు ఏం చెబితే అది వింటామన్నాడట. సరే అయితే నా మాటలన్నీ ఒప్పుకుని మరీ నా చేతిలో పెట్టారు. ఇదిగో ఈ వేపంతా దేవతలు కూర్చోండి, కుడివేపు నాకు. ఈ లెఫ్టిస్టులు ఉంటారే వీళ్ళంతా రాక్షసు, రాక్షసు లెఫ్టిస్టులు అంటే మీరంతా ఎడం వేపులు కూర్చోండి, మీరు కుడి వేపులు కూర్చోండి అని రెండు జాతుల వాళ్ళని కూర్చోబెట్టింది. ఇలా చూడడం వాళ్ళకేసి ఏ అని వాడు ఆహా అండం. ఈ వేపు దేవతలకు అమృతం, ఇటు అమృతం, ఇటు చూపులతో కరుణ అమృతం, దృష్టి అమృతం ఇటు, ఇట అసలు అమృతం. ఇక్కడ ఒక్కొక్కడికొక్కడికి కాస్త అమృతం పోస్తుంది. వీళ్ళు అమృతం తాగి మాయించి బలంగా అంత పూర్వం తీరుగుల్లో ఉండేవారు ఏనుగుల్లో తయారవుతున్నారు అద్భుతంగా. వీళ్ళకి మధ్య మధ్యలో అనిపిస్తుంది ఏమిటి అమృతం అటు పోస్తుంది, కానీ మాకు కూడా అమృతం పోయేవేమి అంటే మనకేసి చూడదేమో, బయట సర్దుకుని వెళ్ళిపోతుందేమో అని కొంచెం భయం పట్టుకుంది. అందువల్ల కిక్కును వండల ఇలా వాళ్ళని వ్యసనంలో ముంచెత్తి అందరికీ పోసేస్తుంటే దివిజుండై తొచ్చిరు ఆపు పీయూష పానముసేయం సమకట్టే. ఈ అందరిలో ఒక్కడు మాత్రం కొంచెం తెలివైన వాడు ఉన్నాడు ఈ రాక్షసులలో. రాహువు అని రాక్షసుల్లో ఒకడున్నాడు, వాడు చూశాడు, అమ్మ నాయనో ఈ సుందరీమణిలో ఏదో తెలియని కపటత్వం ఉన్నది, కేవలం మాకేసేమో చూపులు చూస్తుంది, వాలు చూపులతో ఉంది, ఈ వాలు చూపులు వల్లెలాడి మమ్మల్ని అలా చూపులతో మోహపరిచి అసలు అమృతం అటుకొస్తోంది, చివరికి వచ్చేసరికి అమృతం మాకు దక్కేటట్లేదు, ఎందుకు వచ్చిందని వాడు టెక్నిక్ ఏం చేసేట, మహామాయ రాక్షస మాయతోటి ఆ క్షణమే దేవతారూపం ధరించి దేవతల్లో దూరిపోయాట. సూర్యుడికి చంద్రుడికి పక్కన కూర్చున్నాడు. ఈయన ఏం చేశాడు, ఇటు చూస్తూ ఇటు అమృతం పోసేశాడు. చాలామంది అనుకున్నారు స్వామివారు చూసుకోకుండా పోసేశాడు, చూసుకోకుండా పోయిరా, వాడికి ఆ యోగం ఉన్నది, కావాలనే స్వామి. ఆయన ఇటు చూస్తే మాత్రం ఇక్కడ ఎవరున్నారో తెలియదా, సర్వాంతర్యాన్ని. ఆయనకి తెలియని ఏదన్నా ఉంది అంటే అది మన భ్రమ, మనకి తెలియదు. ఆయన కావాలనే వీడికి యోగం ఉంది కనుక వీడు సజీవుడై ఒక గ్రహం అవ్వాలి కనుక భవిష్యత్తులో. అందుకే వాడిని చూసి చూడనట్లు నుంచి అమృతం పోశాడు. వాడు అమృతం చేతిలో పడగానే తాగాడు, గొంతు దాకా వెళ్ళింది, ఇంకా గొంతుకు దిగరా. ఈలోపు సూర్యుడు చంద్రుడు స్వామి అని ఇలా సైగ చేశాడు కళ్ళతోటి, అంటే వీడు రాక్షసుడని. వెంటనే ఆయన చక్రంతో వాడు తలకాయ నరికేశాడు. ఇక్కడ దాకా వచ్చింది కదా అమృతం, దాంతో ఇక్కడ వరకు తలకాయ బతికింది, మిగతా శరీరం నాశనం అయిపోయింది. ఈ తలని అజుడు గ్రహము చేసి అంబర వీధిని నిలువ పెట్టినప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే ఆ తలని ఒక గ్రహం చేసి ఆకాశంలో నిలబెట్టాడు. వాడు ఆ గ్రహంగా నిలబడడం కోసం కాశీ వెళ్ళి శివుడి కోసం తపస్సు చేసి పరమేశ్వర అనుగ్రహం పొంది ఆ తర్వాత శాశ్వతంగా రాహుగ్రహం అయ్యాడు. కొంతమంది తెలియక రాహుకేతువులు అని చెబుతున్నారే, ఇందులో కేవలం కూర్చున్నది రాహు మాత్రమే. ఎప్పుడైనా గ్రహణం నాడు సూర్యుడిని చంద్రుణ్ణి పట్టుకునేది ఒక రాహువే, కేతు అక్కడ లేడు. కేతు అనేవాడు దీంతో ఏమీ సంబంధంలా, ఎలా పుట్టించారో తెలియదు కానీ కొన్ని ఎలా పుట్టించేశారు. అంచేత ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు అది తెలుసుకోవడం చాలా అవసరం. కేతు అనేవాడు దీనికి సంబంధం లేకుండా వేరేవాడు, ఈ రాహు కేవలం ఆ శిరస్సు మాత్రమే. మొండిని కేతు అయ్యిందనడానికి ఎక్కడన్నా ఒక్క పురాణంలో ఆధారం చూపించమన్నాడు ఎవరినైనా, అది ఎక్కడా లేదు. కేతు అనేవాడు ఒక ప్రత్యేక రాక్షసుడు, వాడు కూడా గ్రహం అయ్యాడు శివానుగ్రహంతో. అది మనకి కాశీఖండం చెబుతున్నది. వీడి తల మాత్రం సజీవం అయ్యింది. సజీవం అయిన తర్వాత కాశీ వెళ్ళాడు, వాడు జపం చేశాడు, పరమేశ్వరుడు నువ్వు శాశ్వతంగా బలమైన గ్రహంగా ఉండన్నాడు. అదిగో అప్పటి నుంచి వాడికి చంద్రుడన్నా సూర్యుడన్నా కక్ష. నేను అమృతం తాగుంటే పూర్తిగా బతికేవాడిని, అమృతం తాగుతున్న సమయంలో విష్ణుమూర్తికి సైగ చేసి నా తల నరికించారు సూర్యచంద్రుడు, కాబట్టి ఏడాదికోసారి వాళ్ళని నేను మింగేస్తాను, ఆ మృంగడానికి నాకు వరం ఇమ్మన్నట్టు విష్ణువుని ఆయన జారిపడిచ్చి కొన్ని క్షణముల సేపు నువ్వు వాళ్ళని మింగు, తర్వాత వదిలిపెట్టి అన్నాడు. అదే గ్రహణం అంటే ఓ 10 నిమిషాలు అరగంటో ఆయా సందర్భాన్ని బట్టి వాడు పట్టుకుంటారు. ఆ తర్వాత సూర్యుడిని చంద్రుడిని విడిచిపెట్టేస్తూ ఉంటాడు రాహు. వాడు సింహిక అనే రాక్షసుని కొడుకు అన్నమాట. ఆ సింహికనే ఆంజనేయ స్వామి వారు సముద్రం మీద ఎగురుతూ ఉన్నప్పుడు చీల్చి చెండాడి తంపి పారేశాడు లంకా నగరానికి వెళ్ళేటప్పుడు. ఆ సింహికా గర్భ సంభూతుడు రాహు ఈనాడు గ్రహం అయ్యాడనమాట మనం చెప్పుకుంటున్న కథా ప్రకారంగా. అందుకే ఆయనకు రోజు ఏమో నమస్కారం చేస్తాం. సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమాం. రాహు తల తెగి తెగగానే రాక్షసులకు అర్థమైపోయింది, ఇది కపటత్వంతో మనల్ని మోసం చేస్తున్న ఒకనొక మాయావిని, దీన్ని ఇక క్షమించకూడదు. ఒరే మనం బుట్టలో పడిపోయావురా, అమృతం అంతా వెళ్ళిపోతుంది అని వాళ్ళంతా భయ్యమని లేచిపోయారు. లేచి లేవగానే అప్పటికే అమృతం తాగి బలంగా ఉన్నారుగా దేవతలు. శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో వాళ్ళు ఆయుధాలు పుచ్చుకుని రాక్షసుల మీదకి దాడి చేశారు. ఈ వేపు కోస్తా వేపు ఉద్యమం అనమాట, ఇది దేవతల ఉద్యమం. ఇటు ఈ దేవతలంతా ఆయుధాలు గుర్తుకు దూకేశారు, ఇక రాక్షసులు మీద పడ్డారు. దేవదానవుల మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఈ మధ్యలో శ్రీ మహావిష్ణువు అసలు రూపం ధరించి అమృతం గుర్తుకుని దేవలోకంలో దాచేసి మాయం అయిపోయాడు. జెండా వైక ప్రాధ ఆయన తప్పుకున్నాడు, ఆయన చేయవలసిన పని చేసి. బలి చక్రవర్తికి నముచి శంబర కాలకేయ నివాత కవచాది భయంకర రాక్షసులంతా సహకారంగా రాగా వీళ్ళందరి సహకారంతో ఘోర యుద్ధం ఆరంభం చేశాడు ఇంద్రుడితోటి. మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు ఊచకోత కోసేయడం మొదలుపెట్టారు. ఇంతలో బలిచక్రవర్తి విజృంభించాడు, ఒక మహామాయ కమ్మించేశాడు. ఆ మాయతో దేవతలంతా కూడుకుపోయారు, అసలు ఎవరు కనపట్టల్లా. అప్పుడు దేవతలంతా హరి హరి అని మళ్ళీ మొరబెట్టగానే ఓహో దేవతలారా కుయ్యడకునే నున్నాడనంచు, దేవతలారా ఏడవకండి మొరపెట్టకండి నే ఉన్నానంటూ ఆ క్షణమే శ్రీ మహావిష్ణు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మొత్తం మాయంతా హరి రాగానే పటాపంచలైందిట. హరిమాయ ముందు ఈ అసురమాయ పనిచేస్తుందా, పెద్ద మాయది ఇది చిన్న మాయ. ఆ క్షణమే దేవతలకు ఆయన శక్తినిచ్చాడు, వరస పెట్టివాడు చంపారు. అందులో నముచి దగ్గరకు వచ్చాడు ఇంద్రుడు, వజ్రాయుధం పుచ్చుకున్నాడు, పట్మని నముచి మెడ మీద కొట్టాడు. కానీ నముచి శరీరం ఇంత పిసర కూడా చెక్కు చెదరలా కందలేదు. అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోయాట, కొండల రెక్కలు ఖండి నుంచి వైచుతో వజ్రంబులోను నమాడిసెడదు వృత్రాసురేంద్రుని వెదలించు వైచుతో వజ్రాయుధం విధి వాడి చెడ్డదు. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇది అసలు వజ్రాయుధమా కాదా? పూర్వం కొండలకి రెక్కలుండేవి, ఆ కొండల రెక్కలన్నీ ఈ వజ్రాయుధంతో నరికి అవతల పారేశాను. అలా కొండల రెక్కలు ఖండించినప్పుడు వజ్రాయుధానికి ఏమాత్రం పదును తగ్గలేదు. ఆ తర్వాత వృత్రాసురుణ్ణి చంపాను. ఆనాడు వృత్రాసురుణ్ణి సంహరించినప్పుడు వజ్రాయుధం పొరపాటున వాడి చెడలేదు. ఎంతోమంది రాక్షసుల్ని సంహరించాను, అప్పుడు కూడా ఈ వజ్రాయుధంలో పస తగ్గల. ఇవాళ ఏమిటిది, ఈ వజ్రాయుధం నముచి అనే రాక్షసుణ్ణి ఏం చేయలేకపోతోంది? వాడి మెడ మీద కొడితే వజ్రం విరిగిపోతోంది తప్ప వాడికి మాత్రం ఏమి అవ్వడంలా, ఏమి ఆశ్చర్యం ఇది అనుకుని చివరికి చింతాక్రాంతుడైపోతే ఆకాశవాణి అందట, వీడు భయంకర రాక్షసుడు, వీడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, బ్రహ్మ వీడిని మెచ్చుకున్నాడు, వీడికి వరమిచ్చాడు. ఏమని, తడి వల్ల పొడి వల్ల వీడికి చావు లేకుండా వరమిచ్చాడు. ఆర్ద్రంబు శుష్కంబు, ఆర్ద్రం అంటే తడిసిందన్నమాట, శుష్కం అంటే ఎండిపోయింది. వాడు తడి వస్తువులో చావట లేదా పొడి వస్తువులలో చావట, ఈ లోకంలో తడో పొడో కాకుండా ఏముంటుంది? అందువల్ల వీడిని చంపాలంటే నువ్వు ఈ రెండూ కాని వస్తువులు ఉపయోగించాలో చెందిట. ఇంద్రుడు ఆలోచించాడు, తడి పొడి కానిది ఏమిటి, సముద్రపు నురుగ, ఆ నురుగులో తడి ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు, సముద్రం మీద నుంచి వస్తుంది కనుక ఆ నురగ. వెంటనే ఆ నురగని వజ్రాయుధం నిండా తీసుకుని దాంతో మెడ మీద దెబ్బకొట్టాడు, డామని చచ్చిపోయాడు ఆ నవ్వు చేసి. ఆ తర్వాత శంబరుడు మొదలైన వాళ్ళని తరిమాడు. మాలి సుమాలి అని ఇద్దరు రాక్షసులు వచ్చారు, అందులో మాల్యవంతుణ్ణి ఒక్కడిని మాత్రం విడిచిపెట్టాడు చావగొట్టి విష్ణువు. ఈ సుమాలి అన్నవాడిని మాలిని చావ చంపేశాడు. ఇదిగో ఆ మాల్యవంతుడు అన్నవాడే రావణాసురుడికి మాతామహుడు, వాడే లంకానగరంలో అప్పుడప్పుడు రావణాసురుడికి యుద్ధం చెబుతాడే వీడే. అసలు లంకానగరాన్ని తిరిగి రావణాసురుడు ఆక్రమించుకోవడానికి మూలకారకుడు ఈ మాల్యవంతుడు. మాల్యవాన్నామ రాక్షస అని రామాయణంలో చెప్పింది వీడి గురించి. రామాయణ ఉత్తరకాండలో ఈ విషయం మళ్ళీ చెబుతాడు మనకి, ఈ బలి చక్రవర్తి గొడవంతా అక్కడ కూడా వస్తుంది. సరే, ఈ విధంగా మొత్తం మీద రాక్షసులంతా తెచ్చారు. ఆఖరిని బలి చక్రవర్తి వచ్చాడు. ఆ బలి చక్రవర్తిని కూడా వజ్రాయుధం పెట్టి కొట్టాడు, చచ్చినట్టు పడ్డాడు, పూర్తిగా చావాల, కొంచెం కొస ప్రాణం మిగిలింది, చచ్చిపోయాడు అనుకున్నాడు ఇంద్రుడు. ఇంకా దేవతలు రాక్షసుల్ని తరవడం మానేసి హాయిగా విజయం పుచ్చుకొని మళ్ళీ గుర్రమడకు వచ్చేసింది ఉచ్చేశ్వరం, ఐరావతం ఏనుగు వచ్చేసింది, మిగతా వస్తువులన్నీ పుచ్చుకున్నారు. సుఖంగా స్వర్గానికి వెళ్ళిపోయి అప్సరసల నాట్యాలు చూసుకుంటూ కాలక్షేపం చేశారు. ఈ విధంగా విష్ణుమూర్తి తన దివ్య అనుగ్రహంతో సిద్ధామృతం వాడికిచ్చారు. సిద్ధామృత రసం సిద్ధించిన బుద్ధులు మంచివి కాకపోవటం వల్ల, దైవానుగ్రహం లేకపోవటం వల్ల వృద్ధి పొందలేకపోయారు రాక్షసులు. కానీ వృద్ధి పొందారు దైవానుగ్రహం ఉండడం వల్ల దేవతలు. అందువల్ల మానుష బలం కంటే దైవ బలం ఎప్పుడూ గొప్పది అని కొసమెరుపు చెప్పాడు సుఖమహర్షి సూతుడి మన పరీక్ష నరేంద్రుడి. ఆ తరువాత నాయన నీవు అడిగావు కూర్మావతారం గురించి, ఆరవ మనువు కాలంలో కూర్మావతారం ఎత్తాడు, ఇప్పుడు ప్రస్తుతం ఏడవ మనువు కాలం నడుస్తున్నది. ఇప్పుడున్న మనువు పేరు వైవస్వత మనువు. సూర్య భగవానుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు, సంజ్ఞ ఛాయ. సంజ్ఞాదేవి పెద్ద భార్య, ఆ సంజ్ఞాదేవికి పుట్టిన పెద్ద కొడుకు వైవస్వత మనువు. వివస్వాన్ అంటే సూర్యుడు, ఆయనకి పుట్టిన కొడుకు కనుక వైవస్వతుడు అన్నారు. ఆ తర్వాత రెండో వాడు పుట్టాడు యమధర్మరాజు గారు. ఆ తరువాత కూతురు పుట్టింది, ఆవిడ యమునా నది. రెండవ భార్య ఛాయాదేవి వల్ల అశ్విని దేవతలు పుట్టారు, అశ్విని దేవతలు గారు. తపతి అనేటటువంటి నది పుట్టింది, శనైశ్చరుడు అనే బలమైన గ్రహం శని గారు అంటారే ఆయన గారు పుట్టారు. ఛాయాదేవికి సూర్యుడికి పుట్టాడు ఛాయా మార్తాండ సంఘోతం అని. ఆ తర్వాత మరొక మనువు పుట్టాడు సూర్య సావర్ణి మనువు. తర్వాత సంజ్ఞాదేవి గుర్రం రూపం ధరించింది, గుర్రం రూపంలో ఉండగా సూర్యుడు కూడా గుర్రం రూపంలో ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆ సంజ్ఞాదేవికి గుర్రం రూపంలో వెళ్ళిన సూర్యుడికి అశ్విని దేవతలు పుట్టుకొచ్చారు. ఇది వాళ్ళ సంతానం. ఈ వైవస్వత మనువు కాలం ఏడవ మన్వంతరం. ఇప్పుడు మనం రోజు సంకల్పంలో చెప్పుకోవడంలో వైవస్వత మన్వంతరే. ఇప్పుడు వైవస్వత మనువు కాలంలో పురంధరుడు అని పేరు కలిగిన వాడు ఇంద్రుడు. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. ఇదిగో ఈ కాలంలోనే శ్రీ మహావిష్ణువు కశ్యపుడికి అదితికి కొడుకుగా పుట్టి వామనుడనే పేరుతో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లి 3 అడుగులు అడిగాడు అనగానే వెంటనే సుఖయోగీంద్రుని పరీక్షిస్తూ అడిగాడు.
బలినంభోరుఖ నేత్రుడేమిటికి నై పాదత్రయంబునుంచే.
చాలా అద్భుతమైన కథ చెబుతున్నావు. బలిచక్రవర్తి ఇంద్రుడి చేతిలో చావు దెబ్బలు తిని వెళ్ళిపోయాడన్నావు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎలా బతికాడు? బలి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అసలు విష్ణుమూర్తి? అంతటి విష్ణుమూర్తి వామనావతారంలో 3 అడుగులు అడుక్కోవడానికి వెళ్ళడం ఏమిటి? ఏదో విచిత్రమైన కథ ఉండే ఉంటుంది. ఈ కథ అంతా నాకు చెప్పు, వింటాను. పరమాత్ముడు ఏ అవతారాలలో ఏ ఏ లీలలు చేశాడో ఆ లీలలన్నీ వింటూ ఉంటే నిన్న పాయదు చెత్తంబు చెవుల పండుగ దొరుగు. ఇంకా ఇంకా వినాలనిపిస్తుందిట. అయ్య బాబు, ఇవిడ ఆపేస్తే బాగుండునురా అనిపించదట ఆ భగవత్ కథ. అలా ఆపేస్తే బాగుండునురా అని రాక్షసులకు మాత్రమే అనిపిస్తుంది అన్నారు. నేను చెప్పలా, భాగవతంలో చెప్పాను. అంత మధురంగా ఉంటుంది ఈ కథ. చెవులకి పెద్ద పండుగ అంటే అదిగో అప్పుడు ఆయన చెప్పాడు, చెబుతున్నా విని.
పురుహూతు చేచ్చిపోయి భార్గవులచే ఎట్టకేళ్ళకు బలి బ్రతికి పోయి.
ఇంద్రుడు కొట్టిన వజ్రాయుధం దెబ్బకి ఇంచుమించు ప్రాణం పోయింది పాప. ఏదో శరీరంలో కొస ప్రాణం అంటారే, ఆ కాస్త మిగిలింది ఊపిరి, అలా పడిపోయి అన్నాడు ఇంద్రుడు. ఈ బలి చక్రవర్తి చచ్చిపోయాడని ఊహించి హాయిగా స్వర్గానికి వెళ్ళిపోయాడు పట్టించుకోకుండా. కాసేపటికి, మా శిష్యుడు చచ్చిపోయాడా, ఏమైపోయాడు అంటూ శుక్రాచార్యుడు తన కుమారుల్ని శిష్యుల్ని వెంట పెట్టుకుని యుద్ధభూమికి వచ్చాడు. యుద్ధభూమిలో రాక్షసులంతా చల్లా చెదరగా పడున్నారు చచ్చిపోయి. ఒక్కచోట మాత్రం అని కొంచెం తలకాయ ఎగరేస్తూ బలి చక్రవర్తి ఉన్నాడు. జారి పడిపోయాడు ఆయన. అయ్యయ్యో, ఎంత పవిత్రుడివయ్యా, ఇంద్రుడిని నమ్మేసి అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నావా అని ఆ క్షణమే మృత సంజీవని అని ఒక విద్య ఉన్నది శుక్రాచార్యుడి దగ్గర. ఆ విద్యతో శరీరం అంతా నిమిరి అందంగా బలంగా తయారు చేశాడు. ఆ విద్య కనుక మన దగ్గర ఉంటే భూలోకలు ఎవరు చావరు. నిరాహార దీక్ష నేనే చేసుకోవచ్చు అంతే, ఎందుకంటే దాంతో బతకచ్చు కనుక. మళ్ళీ ఈ విధంగా మృత సంజీవుని విద్యతో బతికించి చచ్చిపోయిన వాడిని, నముచిని, శంబరాసురుణ్ణి, కాలనేమిని, మధోక్కటుణ్ణి అందరికీ బతికించాడు. కొంతమంది మాత్రం చచ్చి చావగానే వాళ్ళు సముద్రంలో వేసేశారట, వాళ్ళు మాత్రం బతకరా. అందుకే చచ్చి చావగా అని తీసుకుపోకూడదు. ఆ వెంటనే అలా తీసుకుపోయిన వాడంతా పోయారు. భూమి మీద ఇంకా శవాలు ఉన్న వాళ్ళందరినీ బతికించాడు ఆయన. ఇప్పుడు బలి చక్రవర్తి గురువు గారి కాళ్ళ మీద పడ్డాడు. గురుదేవ, గురువు రంజన్న విద్యతే అని శాస్త్రం చెబుతున్నది. ఈ సృష్టిలో గురువు కంటే గొప్పవాడు మరెవడూ లేడు. ప్రపంచమంతా తల్లకిందులైపోయినా గురుదేవుడు అనుగ్రహం ఉంటే మనం బ్రతకవచ్చు. ఇదిగో ఇప్పుడు నాకు ఆ సిద్ధాంతం అర్థమయ్యింది. ఇక మీదట నీ పాదాలు పట్టుకుంటా. ఈ శిష్యుణ్ణి మీరు ఎలా బాగు చేస్తారో, ఎలా రాజ్యం ఇప్పిస్తారో అంతా మీదే భారం అన్నట. అలా నా మీద నమ్మకం ఉంచి నా చెప్పిన మాట విన్నంతకాలం నువ్వు జాగ్రత్తగా ఉంటావు, నీకు ఐశ్వర్యం వస్తుందన్నాడు. వెంటనే విశ్వజిత్ అనే ఒక యాగం చేయించాడు. ఆ యాగం అవగానే దివ్య పురుషులు యాగంలోంచి పుట్టుకొచ్చారు. ఒక మహారథం ఇచ్చారు. ఈ రథం ఆకాశంలో ఎగరగలదు, అగ్నిలోనూ తిరగగలదు, జలంలోనూ ప్రవేశించగలదు. ఎక్కడా చెక్కు చెదరదది, ఒక చెక్కే కాదు డీడీ కూడా చెదరదది. అంత అద్భుతమైన రథం అది. దాంట్లో దివ్య ధనుస్సు ఉన్నది, అక్షయ తూణీరాలు ఉన్నాయి. అక్షయ తూణీరాలు అంటే ఏంటంటే బాణములు పెట్టుకోవడానికి ఒక పొది ఉంటుంది, వెనకాల చూసారా, ఇందులో బాణాలు పెట్టుకుని తీస్తూ ఉంటాం. 4 బాణాలు ఉంటాయట, కానీ ఎన్ని బాణాలు తీసినా 4 ఉంటాయట అందులో ఎప్పుడు. ఆ మధ్యలో కుర్రాడు వచ్చాడు, అదే గురువు గారండి ఇదేదో బాగుందండి, నాకు కూడా ఒక పరిస్థితి ఇప్పించండి, 400 పెట్టుకుంటాను, ఎన్నిసార్లు 100 తీసినా మళ్ళీ 400 ఉండాలి, అలాంటి వరం ఏదైనా ఇప్పించాడు. అక్షయం పురుషు అన్నమాట అక్షయ తూణీరాల. నీకు ఆ శక్తి ఇచ్చే యోగం నా దగ్గర ఉంటే నీకెందుకు ఇస్తాను, నేనే పెట్టుకునేవాడు దేవుడు. నాకెందుకు ఇక అందరూ కూడా ఉంటా, ఈ మనుషుల్లో కూడా ఎక్కడికి ఇక్కడికి తిరిగేవాడు అంట. మనుషుల్లో ఎలాగ తిరుగుతానండి, ఇది ఒక వ్యసనం. ఎందుకంటే పరమభక్తితో భగవత్ కథ ఎలాగో చెబుతాం అని చేత శాస్త్ర నియమం ఏమిటంటే కలియుగంలో వాడికి కొన్ని మంత్రశక్తులు ఉండకూడదు, ఉంటే ప్రమాదం. అదిగో అలాంటి అక్షయ తూణీరములు, ఎన్ని బాణములు తీసినా అందులో అమలు పోయినా మళ్ళీ వస్తూనే ఉంటాయి బాణాలు. అటువంటి అక్షయ తూణీరాలు మంచి దివ్య కవచం, అభేదమైన శక్తులు, ఇటువంటివన్నీ వచ్చాయిట. అవన్నీ పుచ్చుకున్నాడు. గురువు గారికి నమస్కారం చేశాడు. వారందరికీ దక్షిణ ఇచ్చాడు. పాద పూజ తీశాడు. పాదాలు కడిగి నెత్తి మీద చల్లుకున్నాడు ఆ నీళ్లు. ఆపై శుభముహూర్తంలో రాక్షసుల్ని వెంట పెట్టుకుని ఇంద్రుడి మీదకి దండయాత్ర బయలుదేరాడు. ఇంద్రుడికి రాజధాని అమరావతి. ఆ అమరావతి పట్టణం చుట్టూ తా సైన్యంతో విడిసి బొమ్మని శంఖం ఊదేట. దుర్భర దానవ శంఖావిర్భూత మహాధ్వని భేదించే, మహాభయంకరమైన శబ్దం అది. ఆ శబ్దానికి దేవతా స్త్రీల కడుపులు పగిలిపోయాడు. కొంతమంది గర్భవతులు ఉన్నారే, ఆ గర్భవతుల కడుపులో ఉన్న పిండములన్నీ కడుపు చీల్చుకుని బయటకు వచ్చి కింద పడిపోయాట. అంత శబ్దం చేశాడు. యభాషలు జరిగాయి ఆ శబ్దానికి. అయ్య బాబు ఇదేమిటి, ఈ శబ్దం ఏమిటి, గజ గజ వణిగిపోయారు దేవతలు. వెంటనే ఇంద్రుడు కాపలావాడని పిలిచాడు. దూతలారా, ఎక్కడ నుంచి వచ్చింది ఈ శంఖారావం అనగా బలిచక్రవర్తి వచ్చాడండి అని. బలిచక్రవర్తి బలే? అవునండి. ఎందుకంత ఆశ్చర్యపోతారన్నారు. వాడు చచ్చిపోయాడు అనుకున్నారే అన్నాడు. భలేవాడు అయ్యా, వాడు చచ్చిపోడు కాబట్టి ధగ ధగధగ అగ్నిహోత్రంలో వెలిగిపోతున్నాడు. మంచి కవచం ధరించాడు, కోదండం పుచ్చుకున్నాడు. దూరం నుంచి అతను చూస్తే భస్మం అయిపోతామేమో అనిపించింది బాబు. అంత అగ్నిహోత్రంలో వెలిగిపోతున్నాడు. ఇంద్ర, యుద్ధం చేస్తే మనం ఏమవుతామో ఆలోచించుకోవలసిందే అన్నారట వాళ్ళు. వెంటనే గురువుగారి దగ్గరికి ఈయన వెళ్ళాడు. గురుదేవ, ఇదేమిటండి, చావుకు సిద్ధమైన వాడు బతకడం ఏమిటంటే పిచ్చివాడా, నువ్వు వెనక ముందు చూసుకోకుండా హాయిగా భోగాలు అనుభవిస్తున్నావు. తన దేశంలో తన రాష్ట్రంలో ప్రజల మధ్యలో ఏం జరుగుతోందో తెలుసుకొని వాడు ప్రభువ. వాడు చావు బతుకుల మధ్యలో ఉండగా శుక్రాచార్యుడు తన అవక్రమైన దివ్యశక్తితో వాడిని బతికించాడు. యజ్ఞం చేయించారు భార్గవులు. ఆ భార్గవ కృపా కటాక్షంతో వీడెంత వాడయ్యాడు. ఒక్క మాట చెబుతున్నాను విను. సరిచంపవలయే శత్రుని సరిచావగవలయునుండే జయము ఓటమియు సరి గెలుపులు లేనటువంటి పోరాటము విడువలయు. ఎప్పుడైనా యుద్ధానికి ఎప్పుడు వెళ్ళాలి అంటే యుద్ధానికి వెడితే అయితే విజయం పొందాలి, లేదా చావాలి. చావాలి, జయం పొందాలి. అసలు గెలుపోటములు లేని యుద్ధం ఎంతకాలం చేస్తాం? మీరు దేవతలు అమృతం తాగారు కనుక మీకు చావు లేదు. కానీ ఇప్పుడున్న స్థితిలో, ఈనాటి ఈ కాల పరిస్థితులలో మీరు రాక్షసులతో యుద్ధం చేయలేరు, చేసినా మీకు విజయం రాదు. చివరికి వాడు నిన్ను చెరసాల పాలు చేస్తాడు, అవమానం పాలవుతావు. యుద్ధంలో చావు పర్వాలేదు, కానీ శత్రువు చేతిలో ఓడి చెరసాల పాలవడం ఉంది, అంతకంటే అవమానం మరొకటి లేదు. నా మాట విని పారిపో, యుద్ధం మానేసి జెండా తీసి వెళ్ళిపో అన్నట్టు. ఇంద్రుడికి ఇదే బాగుందనుకున్నాడు. ప్రస్తుతం ఎందుకైనా మంచిదని పైన చాలా వెళ్ళి చూశాడు. బలిచక్రవర్తిని చూడగానే ఈయనకి కూడా కంగారు వచ్చింది. ఓరి బాబా, ఇప్పుడు వెళ్ళడం ప్రమాదంగా అనుకున్నాడు. తలుపులు అలా తెరిపించి తన ప్రజలతో పాటు పారిపోయాడు. బలిచక్రవర్తి లోపలికి వచ్చి చూశాడు. చూస్తే ఏ ఇల్లు చూడండి ఖాళీ, ఏ ఇల్లు చూసినా చూడట్టే, ఇంకందరూ ఏమీ లేదు, ఒక్కడు లేడు, అంతా ఖాళీ అయిపోయింది. ఆశ్చర్యపోయాడు. నిష్కంటకమైన శత్రువులు ఎవరూ లేని స్వర్గం అంతా ఆక్రమించుకున్నాడు. తన రాక్షసులందరికీ స్వర్గాల్లో ఉన్నటువంటి భవనాలు పంచిపెట్టేశాడు. హాయిగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక్క నెత్తురు బొట్టు రాలకుండా స్వర్గ సింహాసనం ఆయనకి వచ్చేసింది. కానీ అదే కాలప్రభావం అంటారు. కాలం కలిసి వస్తే అన్నీ అలా కలిసి వస్తాయి. కాలం కలిసి రాకపోతే ఎంతవాడైనా ఏమీ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి ఆయన తిరిగి నర్మదా నదీ తీరానికి వచ్చాడు. నాకు స్వర్గ సింహాసనం ఎందుకండి, ఎవడో నా ప్రతినిధిగా దాన్ని పరిపాలిస్తాడు. నేను గురువుల్ని పూజిస్తాను, నా సింహాసనాన్ని పాలించుకుంటాను, బ్రాహ్మణోత్తములకు దక్షిణ ఇస్తాను. భార్గవులారా, మీరే నా దేవతలు అన్నాడు. గురువుల మాట విన్నాడు, యజ్ఞం చేశాడు. తరచుగా సంవత్సరానికో రెండేళ్లకోసారి మంచి మంచి యజ్ఞాలు చేసేవాడు. ఎవడొచ్చినా వచ్చిన వాడికి లేదు అనేవాడు కదట. అద్భుల్వేడరు దాతలుంచెడరు సర్వారంభములు పండు ప్రత్యర్థుల్ కానగరారు. అసలు అతని పరిపాలన ఎంత గొప్పగా ఉందో చెప్పమంటారా? ఎవడు నాకు ఇది కావాలో అని అడగట్ట. ఎందుకని అడగవలసిన అవసరంలో అన్నీ ఉన్నాయి కనుక ఇంట్లో. ఇంట్లో వేళ కాఫీ ఉంటే కాఫీ ఏమని అడుగుతావా, లేకపోతే అడుగుతాం కానీ. సమస్త పదార్థాలు ఉన్నాయి అందరికీ, పోయి అలాగని దాతలు చెడ్డలు దానం చేయాలనుకున్న వాడికి పుచ్చుకునేవాడు లేకపోతే అలా ఇబ్బంది. అలాగ దాతలకి పలకు పోయి లోకంలో కష్టము లేదు ఎవరికి, ఒక్క దేవతలకి తప్ప ఇంకెవరికి కష్టం లేదు. ఇలా ఉండగా ఒకనాడు కశ్యప ప్రజాపతి తన పెద్ద భార్య అదితి దగ్గరకు వెళ్ళాడు. పాపం భార్యామణి భర్త వచ్చిన విషయం చూడకుండా గడ్డం కిందలా చేయి పెట్టుకుని అయ్యో అయ్యో అని ఈశ్వరమని కూర్చుందండి పాపం. కక్కు కక్కు అని మనకి దగ్గు వచ్చినప్పుడు ఎలా నీరసంగా ఉంటావు అలా నీరసంగా ఉంది పాపం వెళ్ళిపోయి అన్నాడు. అనగానే చూసి భర్తని సంభ్రమంతో కూర్చోండి అంది. హుషారు లేదు అందులో కూడా, భర్త వస్తే ఎవరైనా మంచి ఉత్సాహంగా ఏమంటూ వచ్చారా అన్నది. ఏమండి అంతే కదా అమ్మా, అమెరికా నుంచి ఆయన వస్తే ఎంత హుషారుగా వెళ్ళాలి అంటే నీరసం కూర్చుంటే పాప ఎంత బాధపడతాడు. ఈవిడ కిక్కులు మన లేకపోతే దోషం ఉత్సాహం లేకుండా ఉంది. అందుకని ఏదో ఉంది ఈవిడికి మనస్సులో కొంచెం బెంగనుకున్నాడు ఈయన. తెర్రవా విప్రులు పూర్ణులే, వెంటనే ఆయన అడిగాడు భార్యామణి ఎందుకు నీవేదో నిరుత్సాహంగా కనపడుతున్నావు, ఇంటికి వచ్చిన బ్రాహ్మణులకి కావలసిన కోరికలు తీర్చేటట్లుగా దానం చేస్తున్నావా, రాగారేక కాఫీ ఇస్తున్నావా, వేడిగా మంచినీళ్ళు ఇస్తున్నావా, ఇంక ఏవైనా యాచకులు చెడిగితే లేదనకుండా ఇస్తున్నావా, నీ కొడుకులు కోడళ్ళు నీ చెప్పిన మాట వింటున్నారా, కొడుకులు అంటే వింటారనుకోకొని కోడళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళు వింటారా, కానీ వాళ్ళు కూడా నీ మాట వింటారని నేను భావిస్తున్నాను, వింటున్నారా, నీ కోరికలన్నీ సఫలం అవుతున్నాయా లేవా, అన్నీ బాగుంటే చింత ఉండదు కానీ నీ చింత దాచుకుందామన్నా నీ ముఖం నుంచి బయటకు వస్తుంది, ఏం జరిగింది అని అడిగాడు. అదిగో అప్పుడు ఆవిడ మెల్లిగా అందిక ఏం చెప్పమంటారు స్వామి, నా చెల్లెలు దితి, నేను అక్కని, మేమిద్దరం నీకు భార్యలని, కానీ నా పిల్లలకి నా చెల్లెలి పిల్లలకి ఏ ముహూర్తంలో మరి ముఖాముఖి యుద్ధం ప్రారంభమయ్యిందో కానీ అప్పటి నుంచి ఈనాటి వరకు రాక్షసులకి దేవతలకి మధ్య పొత్తు కుదరడం. నా పిల్లలు సాత్వికులు, వాళ్ళు క్రూరులు, వాళ్ళు ఎప్పుడు చావగొడుతూనే ఉంటారు, ఆ వంశం కూడా అలాగే పరంపరగా యుద్ధం జరుగుతూనే ఉంది, మరి ఏ ముహూర్తంలో మేము ఏర్పడ్డాము, ఇదిగో బలిచక్రవర్తి సంగతి మీకు తెలియందేముంది, తెలుసుండి నన్ను అడుగుతున్నారు, ఎండకన్నెరుగని ఇంద్రుని ఎల్లాలు పలు పలను దాని బడియే నేడు కలిమిగారాపు బిడ్డలు జయంతాదులు శబరార్పకుల వెంటదలిరి నేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగే నేడు అమరులకాధారమైన అమరావతి అసురులకు ఆటపట్టయ్యనేడు బలి జగములనల్ల బలియుతును నాడు వాని గెలువరాదు వాసవునకు యాగ భాగమల్ల ఆకరించున తందు కడగి ఒక్క కడిది కూడా నసగనీదు. ఏనాడైనా ఇంద్రుడి భార్య శచీదేవి ఎండలో అడుగు పెట్టిందా, అంతఃపురంలో చల్లగా ఉండేది సుఖంగా. అసూర్యం పశ్య, అంతఃపుర స్త్రీలు పూర్వం అందరూ చూస్తుండగా కనీసం బయటకు కూడా వచ్చేవారు కాదు, ఎండల మొహం చూసి ఎరిగేవారు కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పందిరి వేసేవారు. జీవితంలో సూర్యుడి ముఖం చూసి ఎరగరు అని పేరు వాడకి, అంటే అంత ఘోషా స్త్రీ. అలాంటి శచీదేవి ఈనాడు అడవులలో తిరుగుతున్నది. మూడు లోకాలని పరిపాలించేవాడు ఇంద్రుడు ఈ సామ్రాజ్య వైభవం అంతా కోల్పోయి ఆయన అడవుల్లో తిరుగుతున్నాడు. ఎంతో గారంగా పెరిగారు, సంపదలలో పెరిగారు ఇంద్రుడి కొడుకు జయంతుడి వంటి వాళ్ళు. వాళ్ళ సంపదలన్నీ పోయాయి. ఇప్పుడు అడవుల్లో గిరిజనులు బాలు ఉంటారు కదా, కోయవాళ్ళ పిల్లలు, ఆ కోయవాళ్ళ పిల్లలతో కలిసి నెత్తి మీద ఏకలు పెట్టుకుని కుర్రోహ కుర్రు అనుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు. ఎంత చక్కగా సరే, కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చలిరి దేవతలకు ఆధారం అమరావతి. ఇప్పుడు అసురులకు ఆటపట్టయింది, రాక్షసులు ఇక్కడికి వచ్చారు. బలి మూడు లోకాలలో అంతకంతకీ బలం పెంచుకుంటున్నాడు, ఇంద్రుడు వాడిని జయించలేకపోతున్నాడు. యజ్ఞంలో భాగమంతా వాడే పుచ్చుకుంటున్నాడు, ఇంద్రుడికి ఎంత ముద్ద వేయడంలా. అందుకే ఏడుస్తున్నాను, నా కొడుకులు, నా కోడళ్ళు, నా బిడ్డలు, నా మనుమలు అందరూ అలో లక్షణాన్ని అలవటిస్తూ ఉంటే అడవుల్లో నేను ఒక్కదాన్ని మీ దగ్గర ఏం సుఖంగా ఉండగలుగుతాను, ఇదే నా బాధ. తరగానే అప్పుడు ఆయన ఒక్కసారి జారిపడి, ఎంత వెర్రిది నా భార్య, ఇదంతా మన ఘనత లేక మన దుఃఖం అనుకుంటోంది. దుఃఖించేవాడెవడు, సుఖించేవాడెవడు, చచ్చేవాడెవడు, చంపేవాడెవడు. ఆయన ఆ క్షణమే భార్యకి గొప్ప ఉపదేశం చేశాడు. మంచి భర్త భార్యకి ఇలాగే ఉపదేశం చేయాలట. జనకుండెవ్వడు, జాతుడెవ్వడు, జనుస్థానంబులెతోటు సంజననం వెయ్యది, వేనులే కొల్లది సంసారంబులే రూపముల్ వినుమా అంతయు విష్ణుమాయ. భార్యామణి, అసలు ఈ లోకంలో తండ్రి ఎవడు, కొడుకు ఎవడు, ఎక్కడ నుంచి జన్మిస్తున్నాం, అసలు మన జన్మకి మూల కారణం ఏమిటి, ఈ శరీరం పరిమితి ఎంతకాలం, ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం ఉండదు, అసలు ఈ సంసారం ఎలా వస్తున్నది, ఇది ఎప్పుడైనా ఆలోచించావా? అంత భ్రమ. ఇవాళ ఒకడు మనకి తండ్రి, రేపు పొద్దున ఇంకోడు ఎవడికో ఎవడికో తండ్రి. ఇవాళ మనకి ఈ రూపం ఉన్నది, రేపు ఈ రూపం ఉంటుందా, ఏ రూపం ఉంటుందో. స్త్రీ పురుషుడు అవ్వచ్చు, పురుషుడు స్త్రీ అవ్వచ్చు, ఇంకా పాపాలు చేస్తే ఈ పురాణం చెప్పేటప్పుడు గొంతులోకి వెళ్ళే దోమయి పుట్టచ్చు, కాళ్ళ కింద అలిగే చేమయి పుట్టచ్చు. ఏ వ్యక్తికి ఎప్పుడు ఏ శరీరం వస్తుందో తెలియదు. అసలు ఈ పుట్టుక, ఈ పెరగడం, ఈ సంసారం, ఇదంతా ఒక భ్రమ, క్షణంలో పోతుంది. ఇవాళ ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కోసం పోరాడిన వాడు చచ్చి వెళ్ళి దీనికి వ్యతిరేక రాష్ట్రంలో పుట్టి నా రాష్ట్రం దూరం అయిందని వెళ్ళి వీడి కోసం పోరాడచ్చు వాడి బతుకి. ఇక్కడ వీడికి నిరాహార దీక్ష అవ్వచ్చు. అంచేత ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఈ శరీరం ఎలాంటి భ్రమలోకి వెడుతుందో తెలియదు. అంత విష్ణుమాయ. ఈ విష్ణుమాయ అనే శబ్దం చాలా గొప్పది. దీనినే ఓ సినిమాలో కూడా పెట్టారు, అంత విష్ణుమాయ అంటారే ఇందులోదే. వినుమా అంతయు విష్ణుమాయ తలపం వేరొండు లేదేమి మోహ నిబంధంబు నిధానమిల్లటికి జాయ చిన్నమో నేటికి. ఈ సృష్టిలో అంత విష్ణుమాయ తప్ప మరేమీ లేదు. అజ్ఞానంతో నా ఇల్లాలు, నా కుమారుడు, నా పుత్రుడు, నా కోడలు, నా సంపద అని విర్రవేగరాదు. అందుకే ఈ సంపదలు క్షణాలు, క్షణభంగురం నేను. అంచేత మరేమీ లేదు, మోహ నిబంధం ఇది. ఒక మాయలో మనం బంధింపబడ్డాం. సంకెళ్ళు వేసి చెరసాలలో ఎలా అయితే రక్షక భటులు బంధిస్తారో, పరమాత్ముడు మోహము అంటే భార్య భర్త ఇలాంటి ఒకనొక బంధంలో ఇరికించి ఈ సంసారం అనే చెరసాలలో పారేశాడు. ఈ చెరసాలలో నుంచి బయటపడనంత కాలం జీవికి విముక్తి లేదు. ఎందుకింత చిన్నబోతావు అన్నాడు. ఇక్కడే ఉంది చమత్కారం. విన్నబోనేటికి ఎందుకు ఇలా తెల్లబోయి ఏడుస్తావు, వెలవెలబోతావు అనేటప్పుడు ఆవిడికి ఒక సంబోధన వాడాడు కోతల గారు. జాయా అన్నాడు. జాయా అని ఎప్పుడు వాడతాము అంటే పిల్లవాడిని కనబోయే భార్యని మాత్రమే జాయా అంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన నోటి వెంబడి జాయా, సంతానమును పొందబోయే భార్య అని వచ్చింది. తొందరలో కొడుకు పుడుతున్నాడు అన్నమాట, అందుకు వాడాడు. మహాకవులు ఏ ప్రయోగం వాడినా అంత బాగా వాడతారు. అయినా కవులకి శబ్దం గురించి చెప్పాలా, పద్మాగర్ గారికి ఉపన్యాసం ఇలా చెప్పండి అని చెప్పడం అంటే అంత తెలివి తొక్కుదని మరొకట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి, డాక్టర్ గారండి నాకు ఇలా మందు మీరే రైంది అని మనం అడుగుతామా? ఆయన చూపించాలి, అయ్యో నాకు గోరిలో ఉందండి, అయితే ఇక్కడ సిగ్గుందండి అంటే ఆయన మనకి ఏముంది వాళ్ళు ఆయన చెప్తారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు అంటారు దొరకస్తుందండి పొడిచేయండి అంటే మనమే మందు పెట్టుకెళ్ళి ఇంకా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళడం? అప్పుడు ఎవరికి వాడు ఇంట్లో పెట్టి పొడుచుకోవచ్చు. తాతకి దగ్గులు ఒక నేర్పాలా? అలాగే ఎవరి స్థాయిలో వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఏం చేయాలనేది, అదొక అనుభవం దానివల్ల వస్తుందన్నమాట. ఎంత అద్భుతమైన పదం వాడండి. ఎప్పటికి కూడా నమస్కారం చేస్తే రోజుసింది ఆ కబులు కనబడి జాయా విన్నబోనేటి కింద. ఇదిగో కాళిదాస్ అలా వాడాడు, జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యం. దిలీప్ చక్రవర్తి భార్యట జాయా అని వాడతాడు అక్కడ, అంటే ఆవిడ భవిష్యత్తులో రఘు చక్రవర్తి పుడుతున్నాడు అని అర్థం. ఇలాంటి పదాలు చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకుంటే మీరు కూడా పౌరాణికులు అయిపోతారు, పోతన గారి భాగవతం అంతా కంటస్థ వస్తుంది. అప్పుడు చక్కగా జయదేవుడు అష్టపదులు పాడేటప్పుడు ఒక్క అక్షరం కూడా తప్పుడు శబ్దం రాదనమాట. ఆ మహానుభావుడు అలా అనగానే ఆవిడకు ఒక్కసారి వెలిగింది, ఇంతకీ నా కర్తవ్యం ఏమిటి అన్నది. మహాభయంకరమైన ఆపదలకి మహాపదలకు పరిహరణంబు హరిస్మరణంబ, ఆపదల్లోంచి బయటపడడానికి హరిస్మరణ ఒకటే. నీకు నీ పుత్రుడికి మళ్ళీ శోభనం చేకూరుతుంది, తొందరలో ఐశ్వర్యం తిరిగి వస్తుంది. అలా శుభం చేకూరడానికి ఒక మార్గం చెబుతున్నాను, అది పయోభక్షణం అనే వ్రతం, ఆవు పాలు మాత్రమే తాగి చేసే వ్రతం. ఈ వ్రతం నువ్వు చేస్తే నీకు కొడుకు పుడతాడు, మామూలు కొడుకు కాదు విష్ణుమూర్తినికి కొడుకుగా పుడతాడు. దీనిని ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమినాడు మొదలు పెట్టాలి. 12 రోజులు అంటే ద్వాదశి వరకు ప్రతిదినము సూర్యుడు ఉదయించడానికి ముందు లేవాలి, తలారా స్నానం చేయాలి. బాబో ఏ చలి అనకూడదు, ఎంత చలున్నా సరే చలిలో స్నానం చేయాలి. ఆవు పాలు పెత్తకాలి, చక్క పక్కనే లక్ష్మిని కట్టేసుకుంటే సుఖం. లక్ష్మినే ఆవు ఆవు పేరు. ఆ పాలు 12 రోజులు తాగాలి, ఇంకేం తాగకూడదట, ఆవు పాలు మాత్రమే తాగి వ్రతం చేయాలి. 12 రోజుల పాటు కేవలం పాలు మాత్రమే తాగమన్నారు కదా అని పొద్దున్న 6 లీటర్లు, మధ్యాహ్నం 12 లీటర్లు, రాత్రి 12 లీటర్లు తాగమల్లా మళ్ళీ ఎంత పాలు తాగమన్నాడో తెలుసిన. అంటే ఇదిగో ఈ కప్పు ఉన్నదే, ఈ కప్పులో సగం పాలే తాగాలిట, అంతకంటే ఎక్కువ తాగకూడదు. ఒక గంటెడు మాత్రమే తాగాలి, చిన్న గరిటోటి చెప్పాడు ప్రమాణం, దానిడు పాలు మాత్రమే తాగాలిట. 12 రోజుల తర్వాత పాలు ఆ మాత్రం పాలకే బతికితే ఆ తర్వాత సంతానం కలుగుతుంది. బతకలం దిక్మాలడు ఆసుపత్రిలో 11 రోజులు బతకట్లే, మనం బతకడానికి ముందు 12 రోజులు శరీరం అంతా విషకషాయాలు పుట్టగాడు కూడా, అంటే అంత 12 రోజులు గ్యారంటీగా బతకవచ్చు, అదేం కష్టమే కాదు. ఆ మాత్రం పాలు సూర్యోదయ సమయంలో మాత్రమే ఇక మళ్ళీ రెండో పూట తాకూడదు, ఎందుకంటే ఆ మధ్యన అరటి పళ్ళు తిరిగి వ్రతం చేయమన్నా నేను ఎవరికో. చక్కెరకి వెళ్ళి అరటి పళ్ళు గెల కట్టుకుని ఇంట్లో ఆవిడ ఇటొచ్చొక పండు అటొచ్చో పండు ఇటొచ్చో పట్టు అటో పట్టు సాయంత్రం దాకా గెల సరిపోయింది. తింటే ఇది వ్రతం అనరు, మహాభక్తం అంటారు, ఏకభక్తం కాదు. అంటే ఆ పాలే తాగాలి. ఇంకా వ్రతానికి నియమాలు ఏమిటంటే అమావాస్య నాడు అడవికి వెళ్ళి అడవి పంది ముట్టుకున్న మట్టి పట్టుకురావాలి, ఆ మట్టి తెచ్చి ఇంట్లో పెట్టాలి, దాన్ని పాడ్యమినాడు తలకి రాసుకుని ఒళ్ళంతా పూసుకుని అప్పుడు స్నానం చేయాలి. మట్టితో ఒళ్ళంతా అలుక్కున్నట్టు అలుక్కుని స్నానం చేస్తే ఆరోగ్యం కూడా నండో. ఇప్పుడు ఈ మధ్యన అందరూ మట్టి అంతా ఒళ్ళు ఒళ్ళతో పూసుకోవట్లా, ఏదో మట్టి స్నానం అంటారు, ముట్టి స్నానం. ఆ రోజుల్లో ఆరోగ్యం అప్పుడే చెప్పారు. ఆ తర్వాత నుంచి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ అష్టాక్షరి ద్వాదశాక్షరి మంత్రాలు రెండు జపం చేయాలి. ఈ 12 రోజులు పగలు పడుకోకూడదు, పగలు అని ఆవు నుంచి గడప మీద పడుకోకూడదు. ఈ 12 రోజులు తలకి స్నానం చేశాక ఆ తలను ముడేసుకోవాలి తప్ప జడ అల్లుకోకూడదు, బరుక్కోకూడదు, అద్దంలో ముఖం చూసుకోకూడదు, అందం మీద వ్యామోహం ఉండకూడదు. కనుక మనం ఇంక ఏదైనా ఒప్పుకుంటారు కానీ ఆడపిల్లలు అర్థం చూసుకోకూడదంటే అక్కడ పెట్టాడు చమత్కారం. అర్థం చూడకూడదు 12 రోజులు కూడా పొరపాటున కూడా, ఎవరిని తిట్టకూడదు, ఎంత పాపం వచ్చినా సరే, పక్క వాళ్ళు ఇలా డొక్కలో పుడితేనా సరే ఎదుగు పుడుస్తాం అనకూడదు. కరెక్ట్గా ఈ 12 రోజులు పుడుస్తారు చూడండి, మీరు ఎప్పుడైనా వ్రతం పెట్టుకుంటారు కదా, కోపం రాకూడదంటే వచ్చేలా చేస్తారు. తర్వాత ఏం చెప్పారు, సంధ్యా సమయంలో నిద్రపోకూడదు. ఈ 12 రోజులు తన భర్తని తప్ప పరపురుషుడి పొరపాటు కూడా తలుచుకోకూడదు. ఎందుకనంటే ఒక ఆవిడ ఉండేది మాకు అసలు శిష్యురాలు, మా బావకి ఇచ్చి పెడితేద్దాం అనుకున్నారండి, మధ్యలో దిక్కువాడు పెడితే ఇప్పుడు పెట్టాడు చేసేసుకున్నాడు అండి, మా బావండి ఎంత మంచివాడు, మా ఇప్పుడు పెళ్ళి 60 అయింది, ఈ బావగా దచ్చిపోయాడు, బావ బావ గడిపోయాడు, ఇంకా మా బావకి ఇచ్చేద్దాం అనుకున్నారు, మా బావ అంటే ఇంకేమిటి 60 అయి పెళ్ళి అయ్యాక ఏదో జరిగింది పెళ్లి ఎవరితోటో, ఇంకా పాత బావ ఎందుకు అంటే అవన్నీ వదిలేసి ఇంకెవండి తలుచుకుంటే మా ఆయనే బంగారం, మా ఆయన బంగారం అనుకోవాలి. ఇలా 12 రోజులు ఉండమని నియమాలు చెప్తారు. ఆవిడ తథాస్తు అన్నది, భర్త దగ్గర మంత్రోపదేశం పొందింది, హాయిగా పయోభక్షణ వ్రతం చేసింది, 12 రోజులు పూర్తయ్యాయి. నీలమేఘఛాయ శరీరుడై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వాసుదేవుడు అనంతుడు పురుషోత్తముడు విశ్వకరుడు విశ్వదూరుడు విశ్వాత్ముడు శాశ్వతుడు అదుడు బ్రహ్మప్రభుడు ఈశ్వరుడు పొండరీకాక్షుడు దర్శనమిచ్చాడు. ఆ క్షణమే ఆవిడ పాదాలకు నమస్కారం చేసింది. మహాప్రభు కనికరించాడు. కేవలం 12 రోజుల కంటే అమ్మా లోక శ్రేయస్సు కోసం నీకు కుమారుడి పుడతాను, నువ్వు ఈ రోజు నుంచి నీ భర్తనే మనస్సులో ధ్యానం చెయ్యి, నీకు శుభముహూర్తంలో కొడుకునే పుడతానన్నాడు. ఆవిడ నారాయణ వాసుదేవ అనుకుంటూ తన భర్తని చాలా గౌరవంగా, అంటే ఎందుకు అంత గౌరవంగా చూడమంటున్నారంటే భర్తని గౌరవిస్తే పుట్టే పిల్లవాడు మంచి పిల్లాడు పుడతాట. మొగుడి మీద ద్వేషం ఉంటే పుట్టే పిల్లలు రోగిష్టి వాళ్ళు కానీ, మీరు ఎప్పుడైనా చూడండి కరెక్ట్ అది మన శాస్త్రం చెప్పింది. లేదా వాడి మీద వ్యామోహం లేని కారణం చేత పిచ్చాళ్ళలో, రౌడీలో, బిన్ లాడెన్లో పుడతారు. అందువల్ల భర్తను చాలా ప్రేమగా చూసుకో, కోపం లేకుండా చూసుకో అన్నాడు. అలాగే చూసుకున్నది, క్రమంగా ఆవిడ గర్భం ధరించింది. గర్భంలో ఉన్నంతకాలం స్వామినే తలుచుకున్నది. శుభస్థితి వచ్చేసింది ఇక. ఆ సమయంలో ఒకనాడు బ్రహ్మాది దేవతలు వచ్చారు, ఆ గర్భం దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు. స్వామి, ఈ లోకాన్ని కాపాడడానికి విచ్చేయము తల్లి కడుపు వెడలి ముకుందా, తల్లి కడుపులోంచి బయటికి రా, తొందరగా రా, బయటికి రా అని ప్రార్థించారు. తల్లి కడుపులో ఇంక ఉండడం చాలే, ఉన్నంతకాలం ఉండడం, ఇంకెందుకు వచ్చేయమన్నారట. వెచ్చగా ఉందనుకుంటున్నావేమో తల్లి కడుపు, కొంచెం చల్లగా ఉన్నా బయటకు వచ్చి మమ్మల్ని చల్లగా చూడవయ్యా, కాపాడవయ్యా అన్నారట. ఆయన తథాస్తు అన్నాడు. రవి మధ్యాహ్నమున చెరింపగా, రవి మధ్యాహ్నమున చెరింప గ్రహ తారా చంద్ర భద్ర స్థితి శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజాత లగ్నంబున దివి భువనాధీసుడు పుట్టే వామనగతి పుణ్యవ్రతో పేతకు దివ్యాధీశ్వరు మాతకు పరమ పాత్య విఖ్యాతకు. ఎలా పుట్టాడో స్వామి చెప్పారు. రవి మధ్యాహ్నమున జరింప, సూర్యుడు సరిగ్గా నడినెత్తుకు వస్తున్నాడు, ఇంకొక 5 నిమిషాల్లో నడినెత్తుకు వస్తాడనమాట మధ్యాహ్నం పూట. 11:45 నుంచి అభిజిన్ ముహూర్తం మొదలవుతుంది. అదిగో అలాంటి ముహూర్తం ప్రారంభమయ్యింది. ఆకాశంలో గ్రహ సూర్యుడు, శని, కుజుడు, గురువు, శుక్రాచార్యుడు, ఈ 5 గ్రహములు శుభస్థితిలో ఉన్నాయి. తారా నక్షత్రాలు కూడా శుభంగా ఉన్నాయి. చంద్రుడు కూడా భద్రస్థితిలో ఉన్నాడు. చంద్రుడు ఇందులో చేస్తారు, ప్రత్యేకంగా చెప్పారు మళ్ళీ. వీళ్ళందరూ కూడా భద్రస్థితిని శుభస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆ ఉచ్చ స్థితిలో ఉంటే పుట్టినవాడు చాలా గొప్పవాడు అవుతాడు. వాడు ఏమంటే అది అవుతుంది. తాను తలపెట్టిన పని పూర్తి చేయడానికి ఎవరెవరు ఉండాలో ఉచ్చ స్థితిలో, అలా గ్రహాలని నక్షత్రాలని పెట్టుకుని శుభలగ్నంలో పుట్టాడు. శ్రవణ ద్వాదశి నాడు, ఆ రోజు నక్షత్రం శ్రవణ, తిథి ద్వాదశి. అసలు నాకు ఎంత ఒక్కోసారి చాలా తీవ్రమైన కోపం వస్తుంది, ఎంత సాత్వికుండే నేను, ఎందుకో చెప్పమంటారా? టీటీడీ వాళ్ళు వేసిన భాగవతంలో అనువాదం చేస్తూ శ్రావణ మాసం దాశాడు ఆయన. నిజంగా ఎంత బాధేస్తుందో, ఇలాంటివి చూస్తే ఎంత ప్రమాదం. శ్రవణ నక్షత్రం ద్వాదశి నాడు ఉంటే ఎప్పుడైనా ఈ సృష్టిలో శ్రావణ మాసం వస్తుందా? కొంచెం ఈ మాత్రం కించిత్తు జ్యోతిశాస్త్ర పరిచయం ఉన్నవాడికి మాసాలు ఎలా ఏర్పడతాయి. పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం పేరుస్తుంది మాసానికి. ఇప్పుడు శ్రవణ, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఇవి కదా వరుసగా నక్షత్రాలు. ద్వాదశి నాడు శ్రవణం ఉంది, ఆ తర్వాత ధనిష్ట ఏమవుతుంది? త్రయోదశి అవుతుంది. చతుర్దశి నాడు శతభిషం అవుతుంది. పూర్ణిమ నాడు పూర్వభద్ర, అంటే అది ఏ మాసం అవుతుంది? భాద్ర ఉంది కాబట్టి భాద్రపద మాసం అవుతుంది. ఇది కూడా తెలియని వాళ్ళని అనువాదం చేయమని ఇచ్చి వాళ్ళకి ఇంత డబ్బు పోశారు మహాన. రేపు పొద్దున మీదటువంటి నిజంగా అనువాదం చదివి ఇప్పుడు ఇక్కడ కూడా తీసుకొచ్చాను పుస్తకం. అయిపోయేటప్పుడు పిల్లలు రండి చూడండి, అక్కడ అష్టమ స్కందం శ్రావణ మాసంలో పుట్టాడు విష్ణువు అని రాశాడు. అక్కడ శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం ద్వాదశి అని మీరు ఎవరు పట్టించుకోరు. ఏదైనా పురాణంలో చెబితే మాకెందుకండి ఇది, హాయిగా పురాణం చాలండి అంటే ఇంకెంతకంటే అన్యాయం మరొకట్లేదన్నమాట పౌరాణికుడు. మా దోషాలు ఇవన్నీ. విష్ణుమూర్తి భాద్రపద మాసంలో వామనావతారం ఎత్తాడు. ఓనం పండగ, వామన జయంతి భాద్రపద మాసంలో శ్రవణ నక్షత్రం ద్వాదశి నాడు చేసుకుంటాం. నక్షత్రం లేకపోయిన పర్వాలా, భాద్రపద శుక్ల ద్వాదశి నాడు ఓనం పండగ జరుపుకుంటారు. కేరళ వాళ్ళు ఓనం అంటాం, మనం వామన జయంతి అంటాం. ఇది అందరికీ తెలుసున్న సత్యం. అందరికంటే కాస్త పౌరాణిక జ్ఞానం ఉన్నవాడికి జ్యోతిశాస్త్ర ప్రవేశం ఉంటే
మన మాసాలన్నీ అలా పుట్టినవి. ఇప్పుడు ఇది మార్గశిర మాసం కదా, అంటే మీరు ఒకసారి క్యాలెండర్ చూస్తే పూర్ణిమ నాడు మృగశిర అనే నక్షత్రం ఉంటుంది. మృగశిర ఉంది కాబట్టి మార్గశిరము అయ్యింది, ఇలా పుట్టినది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భాద్రపద మాసంలో పుట్టాడు వామనుడు, అది కూడా ద్వాదశి తిథి శుక్లపక్షం శ్రవణ నక్షత్రం ఉంది. ఆనాడు శ్రవణం ఉంది, తర్వాత శ్రవణం ఉండొచ్చు ఉండకపోతుంది వేరే విషయం, కానీ మనకి తిథి ముఖ్యం. ద్వాదశి ఉంటే అది వామన జయంతి. శ్రవణ ద్వాదశి నాడు అది శ్రోణ అస్థితి, అభిజిత్ సంజ్ఞాత లగ్నం, అది అభిజిన్ ముహూర్తం. ఆ లగ్నం కూడా అటువంటి పవిత్ర లగ్నమే. భువనాధీసుడు పుట్టే సమస్త లోకాలకి అధిపతి ఆయన పుట్టాడు. పావనగతి పరమ పవిత్ర స్వరూపుడై పుట్టాడు. ఎవరికి పుట్టాడు? పుణ్యవ్రతో పేతకం, ఎన్నో పుణ్యములు చేసి ప్రసిద్ధి చెక్కింది, వ్రతం చెయ్యడంతో తన శరీరాన్ని పవిత్రం చేసుకున్నది అటువంటి అతిథికి. దివిజాధీశ్వరు మాతకు, దేవతలందరికీ అధీశ్వరుడైన ఇంద్రుడి కన్న తల్లి అతిథికి పుట్టాడు. ఇంద్రుడి కన్న తల్లి ఆవిడ, అంత పూర్వమే ఇంద్రుడి కన్నది, అదిగో ఆవిడికి పుట్టాడు. పరమ పాతివ్రత్య విఖ్యాతకును, పరమ పతివ్రత స్వరూపిణి తన పాతివ్రత్యంతో లోకంలో ఎంతో ఖ్యాతి పొందిందా, అదిగో ఆ తల్లికి పుట్టాడు. పుట్టినప్పుడు ఎలా పుట్టాడు ఆయన? నాలుగు చేతులతో పుట్టాడు, శంఖచక్ర గదా పద్మాలతో పుట్టాడు, పీతవర్ణుడై పుట్టాడు. అటువంటి స్వామిని చూసి చూడటంతో ఢగఢగ వెలిగిపోతున్న రూపాన్ని పదే పదే నమస్కరించింది. ఎన్నాళ్ళు ఇంతటి దివ్యమూర్తివి నా కడుపులో ఎలా ఉన్నావు? సత్యమృతుడివి, నిత్య సంప్రాప్తి సాధనుడివి, కాలత్రయంలో ఉంటావు నీవు. సత్యం ఎవడు పలికితే వాడికి దొరుకుతావు. మూడు కాలాల్లో ఉన్నావు నువ్వు. ఎంతో పూర్వం ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. అంచేత భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో నశించిపోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్షమయ్యే స్వామివి. సత్యం మీద నిలబడిన వాడిని అనుగ్రహిస్తావని అటువంటి నీకు నమస్కారం. ఐదు భూతాలు నీలో నుంచి పుట్టాయి, కానీ ఐదు భూతాలు ప్రపంచ ప్రళయకాలంలో నాశనం అయిపోయినా నీవు మాత్రం నాశనం కాకుండా ఈ పంచభూతాలని మాత్రం తిరిగి సృష్టిస్తూ ఉంటావు, అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించింది. ఆ తర్వాత కుర్రవాడు చూస్తూ ఉండగా ఎర్రని రంగులో అరుణ వర్ణంతో చిన్న బాబు అయిపోయాట వామనుడుగా. అతను ఎంత ఉన్నాడు? మూడు, మూడున్నర అడుగులు ఉన్నాడు అంతే, ఇంకా అంత నుంచి ఎదగడు. పుట్టి పుట్టగానే అంతవాడైపోయాడు. ఉపనయనమునకు కావలసినంత వయస్సు వచ్చేసింది. తనంత తానే యజ్ఞోపవేతం వచ్చేసింది అక్కడికి. కశ్యప ప్రజాపతి వచ్చాడు. పురుడి బోటికి ఇందిర పురుడంబిక కాకవరులు పురుడే ఎన్నుతు, పురుడు ప్రవర్తించిది పురుటాలికి పది దినంబు పుణ్యగదితలు. ఈ అమ్మకి, ఈ అతిథికి ఇందిర అంటే లక్ష్మీదేవి, పురుడు సాటి వస్తుంది. పురుడు అంటే అచ్చతనుగు పదం, అది దానికి సాటి అని అర్థం. పురుడి బోటికి ఇందిర అంటే లక్ష్మీదేవే ఈ అమ్మగారికి సాటి వచ్చే స్త్రీ, ఇంకెవరు ఈమెకి సాటిదారు? అతిథికి సాటి వచ్చేవారు ఎవరున్నారు ఈ లోకంలో అని ఆలోచిస్తే ఒక లక్ష్మి మాత్రమే సాటికి వస్తుంది. పురుడంబిక కాక, ఆ తర్వాత అమ్మవారికి సాటి వచ్చేది ఎవరు? పార్వతీదేవి సాటి వస్తుంది. ఒరులు పురుడే అనుచు, ఇంకెవరు ఈమెకి సాటి వస్తారా? అబ్బే, ఈమెకి సాటి వచ్చే స్త్రీలు వారెవరూ లేరు అనుకుని పురుటాలికి పది దినములు పురుడు ప్రవర్తించిరలని పుణ్యపు గరితలు. పది రోజుల పాటు ఆవిడికి పురుడు ప్రవర్తింపజేశారు. అంటే పది రోజుల పాటు అశుచి ఉంటుంది పిల్లల్ని కన్నాక. ఈ పది రోజులు ఇంట్లో వచ్చి ముట్టేసుకోకూడదు. ఇప్పుడు అన్ని ఇంట్లో కలిపేస్తున్నారు. మూడు రోజులు పెట్టి ఉండేవాళ్ళు లేరు, పది రోజులు ఉండేవాళ్ళు లేరు. ఎవడన్నా వెళ్ళిపోయినా 11 రోజులు మహిళ అక్కడే. కానీ పూర్వం పురుడు వస్తే 10 రోజులు ఏ పని చేయకుండా ఆవిడ గదిలో పెట్టి రెస్ట్ ఇచ్చేవారు, రుష్టి లేకుండా చేసేవారు, ఆ తర్వాత గదిని శుద్ధి చేసేవారు, అప్పుడు పవిత్రత వస్తుంది. అందుకని ఆవిడకి కూడా పురుడిని ప్రవర్తింపజేశారు. ఆ తర్వాత స్నానం అయ్యింది, అవ్వగానే ఉపనయనం చేసేశాడు కశ్యప ప్రజాపతి ఆలస్యం లేకుండా. పై నుంచి నల్ల జింక చర్మం వచ్చింది ఆయనకి. జింక చర్మం మీద కూర్చొని జపం చేయడం చాలా మంచిది, కానీ కలియుగంలో జింక చర్మాలు పులి చర్మాలు నిషిద్ధం. ఎందుకో తెలుసిన, పూర్వం జంతువు తనంత తాను చచ్చిపోతే అప్పుడు ఆ చర్మాన్ని మాత్రమే తీసి జపానికి వాడేవారు. ఇప్పుడు పరమపాపాత్ములు కనిపించింది అందులో చంపేస్తున్నారు. అందువల్ల హింసాపూరిత హృదయులైన ఈ మానవులకి, కలియుగ మానవులకి ఈ చర్మములు పనికిరావు. ఏమో ఎలా కనిపిస్తున్నాము మనం. అందుకని ఇక మీద ఎప్పుడు కూడా జంక చర్మాలు వాటిని మీరు కొనకండి, వాటి మీద కూర్చొని పూజ చేయకండి. పులి చర్మం కానీ ఇంకో చర్మం కానీ పాతకాలం నుంచి పరంపరగా ఉన్నవి పర్వాలేదు, కానీ కొత్తగా చర్మములు వాడరాదన్నాడు. ఇది సుస్పష్టంగా భవిష్య పురాణంలో చెప్పాడు. అసలు హింసతో సాధించేది ఏముంది కనుక? సాటి జీవిని చంపి, వేమన గారు ఎంత బాగా చెప్పాడు, జీవి జీవి చంప శివుని చంపుట యోగు అన్నాడు ఆయన. అరే నువ్వు జీవి జీవివి, ఇంకో జీవిని చంపుతున్నావు, ఇది శివుణ్ణి చంపడం. ఇలా జీవిని చంపి బలిచ్చి నువ్వేం సుఖం పొందుతావురా అన్నాడు ఆయన. ఎప్పుడు సుఖం లేదు. అందువల్ల ఆయనకి మాత్రం నల్ల జింకం తన చర్మం తనంత తాను వచ్చింది. దర్భ మౌంజి అని ఒకనొక దర్భ కూడా వచ్చింది. ఆ తర్వాత స్వయంగా కశ్యప ప్రజాపతి బ్రహ్మాది దేవతల సమక్షంలో ఉపనయనం చేశాడు, బ్రహ్మోపదేశం చేశాడు, గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. వటువు అయ్యాక, వటువు అంటే బ్రహ్మచారి, ఉపనయనం అయిన వాడిని వటువు అంటారు అన్నమాట. అలా వాడు వటువుగా మారాక ముష్టెత్తుకోవాలి కొంతమంది దగ్గరికి వెళ్ళి. ఎందుకని ముష్టెత్తుకోవడం అంటే అంత కష్టం అండి బాబు, అన్నిటికంటే చాలా యాతర చీ అనిపిస్తుంది మనకి. పేదరికంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి నాకు ఇది లేదు బాబో అనాలంటే ఒక అవమానం మనం భావిస్తాం. ఒరే నీలో అహంకారం ఉండకూడదు, మంచి పనికి యాచించాలిరా, యాచన ద్వారా నీలో ఉన్న అహంకారం తొలగించుకో అని పూర్వం చదువుకునే పిల్లలకు ఉపనయనం అయ్యాక ముష్టికి పంపేవారన్నమాట. ఆ దెబ్బతో వాడు అహంకారం పోవాలి. ఎంత గొప్పవాడైనా యాయివారం చేసుకు తినాలి ఆ రోజుల్లో. అందుకే మంచి పనుల కోసం, ఏదైనా ధర్మకార్యాల కోసం అడిగి 10 మంది చేత ఆ పని చేయమన్నారు. కారణం అదే, నీలో ఉన్న అహంకారం పోతుంది కనుక. ఈయన కూడా అడుక్కోవడానికి బయలుదేరాడు. భిక్షాపాత్ర మాత్రం ఇచ్చాట, ఎవరు కుబేరుడు, అంతటి కుబేరుడు చివరికి ఇచ్చింది ముష్టి చెప్ప, అది కూడా రాక్ చెప్ప. బాగా డబ్బున్న వాళ్ళు చూస్తూ చూస్తూ చేయలేరు. అదేంటో కొంతమంది యోగం, అది కొంతమంది ఉంటారు తమ ధర్మం తన ధనం ఇలా లోక శ్రేయస్సు కోసం వాడతారు. ఒక్కొక్కడు వాళ్ళ వాళ్ళ అదృష్టం అది. ధనం ఉండడం ఒక ఎత్తు, కొంత ధనాన్ని ఇలా మంచి కార్యాలకి 10 మందికి ఉపకారం చేయడానికి వాడాలి. సరే కుబేరుడు గారు ఒక ముష్టి చెప్పించాడు భిక్షాపాత్ర. ఈయన ఏం చేశాడు, బోణి బాగుండాలి ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే పురాణం అయ్యాక చదివించేవాడు శరీరం చదివిస్తే మిగతా వాడు బాగా చదివిస్తారు. రుక్మాలాడు బోణి వాడు వచ్చిందంటే అంతేనండి, ఆ పూట అంతే ఉండదు. అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళదామా, మంచి బోణి ఎక్కడ, ఇప్పుడు ఈ బోణి వల్ల భవిష్యత్తులో ఈయన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాలిగా మరి. అందుకని ముందుగా అక్కడ అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమైంది. వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళాడు, అన్నపూర్ణాదేవి భిక్షాందేవి. మామూలు స్త్రీనే మనం అన్నపూర్ణాదేవి అంటాం. బాబు ఆ మంచి పెట్టేనా మధ్య రోజు లేదు అనుకో, గైరీలాడుతోంది అదే పెట్టేదాకే. అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా అన్నపూర్ణాదేవి భిక్షాందేవి అన్నాడు. అనగానే అక్షయమన్నుతును భిక్షను భిక్షుకునకు ఇచ్చే భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అక్షయమస్తు అంటూ భవానీదేవి ఆదిమాత జగదేక మాత అంబిక మొదటి భిక్ష వేసింది. ఇంకా ఈ జాతకం తిరిగిపోయింది. స్వామివారికి భిక్ష పెట్టింది, భిక్షుటకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఆయనకి పూర్ణ భిక్ష పెట్టింది పైగా. పూర్ణ భిక్ష అని ఎందుకన్నారంటే, అన్నం వేస్తే కొంతమంది అందులో కూరలు వెయ్యరు, కూరలు వేస్తే పచ్చడి వెయ్యరు, మజ్జిగ పోయరు, ఏదో వేసేస్తారు. అలా కాకుండా అన్ని రకాల పదార్థములతోటి పూర్తిగా భిక్ష పెట్టింది. అప్పుడు ఆయన పుచ్చుకున్నాడు. అక్కడికి చాలామంది బ్రాహ్మణోత్తములు వచ్చారు. ఉపనయనం ఎలా ఉంటుందో చూద్దాం, స్వామివారిని చూద్దామని వాళ్ళతో అన్నట్టు ఆయన, నేను యాచనకి బయలుదేరుతున్నాను, వెళ్ళిన చోట లేదనకుండా బాగా భిక్ష పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడా, గొప్ప దాత ఎక్కడున్నాడు అని అడిగారట. అప్పుడు వాళ్ళు అన్నారు, కలరు దాతలు అర్థులు కలరు. ఈ లోకంలో దాతలు చాలామంది ఉన్నారు, ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇచ్చేవాళ్ళకు లోటు ఏముంది, అడిగేవాళ్ళు ఉండాలి. కానీ అలాగే అడిగేవాళ్ళు ఎలాగో ఉంటారు, వాళ్ళకి తగిన వాళ్ళు దొరుకుతూనే ఉంటారు. కానీ ఈ లోకంలో ఈవిలో అంటే దానం చెయ్యడంలో బలి వంటి వదాన్యుడు ఎక్కడా లేడు. బలి చక్రవర్తి చాలా గొప్పవాడు, అడిగితే ప్రాణమైనా ఇస్తాడు ఆయన, సత్యం మీద నిలబడతాడు ఆయన. ప్రస్తుతం నర్మదా నదీ తీరంలో యజ్ఞం చేస్తున్నాడు ఆయన. అనగాని ఓహో అలాగా అన్నట్టు ఈయన మంచి శకునం చూసుకున్నాడు, బయలుదేరాడు ఇంట్లోంచి మహావేగంగా కాలినడకన. ఎంత వేగంగా, కేవలం ఒక్క పూటలో ప్రయాణం చేసేసాడు ఆయన, అంత వేగంగా ప్రయాణం చేశాడు ఆయన. కరువుని వేగు సహింపక, ఆయన వేగానికి సహించలేక ఉర్రి ఎచటం రొక్కినప్పుడు ఉరగేంద్రుండు, భూమండలం కిందకి తిరిగిపోయింది. అంటే ఎంత వేగంగా ప్రయాణం చేశాడు, దాపదాపదాపదాప నడుస్తూ ఉంటే ఆ వేగానికి తట్టుకోలేక భూమండలం కిందకి దిగిపోయింది. మృక్కె నురగేంద్రుండు, ఆదిశేషుడు కూడా ఈ భూమి మీద స్వామి గట్టిగా అడుగులు వేయడంతో, భూమి వచ్చి తన పడగల్ని అణిచియడంతో ఆ పడగలు వంగిపోయి ఇలా వంగిపోయాట. భూమి ఒక పక్కకి ఒరిగింది వేగంగా, అంతలా మహావేగంగా ప్రయాణం చేశాట. ఇలా ప్రయాణం చేశాడు, దారిలో కనిపించింది ఒక దివ్య నది. శర్మద యమదండ క్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద పెరి చిత్రోవన వదుడు. నర్మదా నదిని దాటాడు, ఒక నర్మదని దాటాడు అనొచ్చుగా అల్ల, అది శర్మద. శర్మ అంటే శాంతి సుఖము అనర్థం, దా అంటే ఇచ్చేది. శర్మద అందులో స్నానం చేసిన వాడికి సుఖం ఇస్తుంది, శాంతి ఇస్తుంది, అందుకని ఆ నదిని శర్మద అన్నారు. యమదండక్షత వర్మద, వర్మ అంటే కవచము అనర్థం అన్నమాట. ఇది ఎటువంటి కవచమట అంటే, యముడు పాపం చేసిన వాడిని కర్ర పెట్టి కోస్తాడు, యమదండం అని ఓ దండం ఉంటుంది, ఆ దండం పెట్టి డామ్ డామ్ అని కోస్తూ ఉంటాడు. ఆ యముడు దండంతో కొడుతూ ఉంటే ఆ దెబ్బలు తగలకుండా మనల్ని కవచంలో రక్షిస్తుందట, అందుకని యమదండక్షత వర్మద. ఈ లోకంలో బతిమాలగా బతిమాలగా ఏ స్త్రీ అయినా వరిస్తుందేమో, కానీ ఒక్క స్త్రీ మాత్రం వరించదు, ఆవిడే మోక్షకాంత. అంటే మోక్షం రాదు ఎవడికి, అంత తేలికేటి. ఎన్నాళ్ళు పురాణం చెప్పినా, ఎన్నాళ్ళు విన్నా, ఎంత తపస్సు చేసినా తల్లకిందులుగా ముక్తి అంత తేలిగ్గా రమ్మంటే రాదు. కానీ మోక్ష స్త్రీ కఠినమైన మనస్సుని కరిగించి మనకి మోక్షం ఇచ్చేలా చేస్తుంది నర్మద. నర్మదలో స్నానం చేస్తే మోక్షం వరిస్తుందని అర్థం. అటువంటి నర్మదని అంబు నివారిత దుర్మద, మనలో ఉన్న మదం అహంకారం స్నానం చేయడం ద్వారా తొలగిస్తుంది. అటువంటి నర్మదని తరించే త్రోవన్ వటుడు, దారిలో ఆ నర్మదను దాటాడు. ఎలా దాటాడు తెలిసిన, నర్మదలా ప్రవహిస్తోంది, యువతల కొండ అవతల కొండ ఇక్కడి నుంచి ఎగిరి దూకేట అవతలకి చామని దూకేశాడంతే. అదేదో సినిమాలో నితిన్ అన్నవాడు దూకేసినట్టుగా మహావేగంగా దూకి అవతల గడిపోయాడు. ఆ దూకడంతో అవతల భూమి అంతా కథ కథ వణిగిపోయింది తోకదప్పటి. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాడు, అక్కడ ఉన్నది అద్భుతమైన యాగశాల, చాలా బాగా కట్టారు ఆ యాగశాలని, పరమ పవిత్రంగా ఉంది. ఒక చోట యజమానశాల, ఒక చోట పత్రీశాల, ఒక చోట అధ్వర్యుశాల, ఒక చోట ఋత్విక్శాల, మరొక చోట నాలుగు వేదాలు చదివే వాళ్ళ శాలలు, ఇవన్నీ ఉన్నాయి. ఒక చోట సదస్యశాల అంటే సభ్యులంతా, సదస్యులు అంటే నిజానికి ఇప్పుడంటే మన సభ్యులంటే ఈ కూర్చున్న వాళ్ళందరినీ సభ్యులు అంటున్నాం. వేదము చదువుకుని శాస్త్ర చర్చ చేసే వాళ్ళని మాత్రమే సభ్యులు అనేవారు పూర్వం. సదస్యులు అంటే అదనమాట. ఫలానా శాస్త్రంలో నాకు ఈ సందేహం ఉందని అడిగితే సమాధానం చెప్పాలి, వాళ్ళు చదివిన విద్యను ప్రదర్శించాలి. కాబట్టి ఒక చోట కూర్చుని వినేవాళ్ళని మాత్రం ఇప్పుడు సభ్యులు అంటున్నామే, నిజానికి వినేవాళ్ళు కాకుండా ఈ వినేవాళ్ళు అవసరమైతే చర్చ చేసి సమాధానాలు చెప్పగలిగే పండితులైతే వాళ్ళని సభ్యులు అనేవారు అన్నమాట పూర్వం. అది క్రమంగా ఈనాటి ఇంగ్లీషు మెంబర్స్ అనే ఒకనొక మాటకి పర్యాయపదం అయిపోయింది. అలాంటి సదస్యులు కూర్చునే శాల ఇవన్నీ చూశాడు. మంచి విశాలంగా చతురస్రాకారంలో ఉన్నది యాగ కుండం. ఆ కుండం దగ్గర కూర్చుని తన భార్య వింధ్యావళితో యజ్ఞం చేస్తున్నాడు ఆయన. అక్కడికి వచ్చాడు ఈయన, ఈ వామనుడు. కొందరతో తర్కించును, కొందరతో చటలు చెప్పు గోష్ఠిలు చల్లుకును. నాకు కూడా మంచు ప్రభావం కనబడుతున్నది కొంచెం కొంచెం, మొదటి రోజు రెండు రోజుల కంటే. కొందరతోటి శాస్త్ర చర్చ చేశాడు, కొందరితో ఘన వల్లించాడు, కొందరితో జట వల్లించాడు, మరికొందరితో ముచ్చట్లాడాడు, కొంతమందిని నమస్కరించాడు, కొంతమందిని బాగున్నారా అన్నాడు, ఇలా అందరినీ పలకరించాడు. కొంతమంది రావడంతో మంచి ఉత్సాహం వస్తుంది, సందడి వస్తుంది, సందడే సందడి, పెళ్లి సందడి వచ్చేసింది ఆయన రావడంతో. అందరికీ ఆయన మీద దృష్టి, ఎవడెందుకురా ఎంత బాగున్నాడు అంటున్నాడు ఒకడు. వీడే కనుక మా అబ్బాయి అయితేనా, కొంచెం ఎందుకు నేను డిస్టర్బెన్స్ ఉంది, మామూలు వైపు పెట్టేస్తుంది డామ్ డామ్ అంటుంది, మామూలు వైపు పెట్టేస్తే హైలో వెళ్ళిపోతుంది. మంచి సందడితో ఆయన కొందరితో జటలు చెబుతూ, కొందరితో గోష్ఠి చేస్తూ అందరిని ఆకర్షిస్తున్నాడు. ఒక ఆయన అయితే ఇలాంటి కుమారుడు ఉంటే ఈ ప్రపంచాన్ని జయిస్తానన్నట్ట. మరొక ఆయన అంత అదృష్టం అండి మనకి, అసలు ఇతడు ఎవరబ్బాయో అనుకుంటున్నాడు ఒకడు. చివరికి వాళ్ళందరూ కలిసి వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు, శంభుండో హరియో పయోజభవుడో చండాంసుడో వంధియో దంభాకారత వచ్చేగాక ధరణిల్ ధాత్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడి మనోజ్ఞతనుడంతున్ విస్మయభ్రాంతులై సంభాషించిది బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యం భుగం. ఒకడన్నాడు ఇతడు శివుడేమో అని, అప్పుడే శివుడు కాదండి అన్నాడు ఒకడు. మరెవరు, బ్రహ్మదేవుడేమో అన్నాడు ఒకడు. అబ్బే కాదురా, ఇతడు సూర్యభగవానుడు అన్నాడు ఒకడు. అబ్బెబ్బే చండాంసుడు కాదు, సూర్యుడు కాదు, వన్నీయో అగ్నేమో అన్నాడు ఒకడు. మొత్తం మీద ఎవడో ఒకనొక మహాపురుషుడు మారు వేషంలో వచ్చాడు తప్ప ఇతడు సామాన్య బ్రాహ్మణుడు కాడు సుమా. ఎవడి ధాత్రీసురుడు, ఎవడీ వటు, ఎవరి మహాపురోహితుడు, మారువేషంలో మనల్ని అనుగ్రహించడానికి వచ్చాడా అనుకుంటూ అతన్ని చూచి గుసగుసలు పోతున్నారు, గజిబిజైపోతున్నారు. ఏమనాలో తెలియడంలా అతడి తేజస్ అందరినీ ఆకర్షిస్తున్నది. ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉంది కంఠం అంటూ పొగుడుతున్నారు కొంతమంది. ఇలా అందరితో కలివిడిగా తిరుగుతూ తిరుగుతూ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఈ పొట్టి గట్టి బాలుడు ముందుకొచ్చాడు. సరిగ్గా సభలో ముందుకొచ్చి యజ్ఞవాకిట ఉన్నటువంటి బలిచక్రవర్తిని చూశాడు, చెయ్యెత్తాడు, దర్భలు అక్షతలు పైకెత్తాడు. ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి గత లోభ స్ఫూర్తి నానామఖవ్రత దానోద్ధరణోత కీర్తి. ఇతడు సామాన్యుడు కాదు, సమస్త రాక్షసులకి చక్రవర్తి. ఇంద్రుడు, యముడు, అగ్ని ఇటువంటి దిక్పాలకుల్ని జయించినవాడు. వాళ్ళ గర్వం అంతా నాశనం చేశాడు. గత లోభ స్ఫూర్తి, మాట వరసకు కూడా ఇతనిలో పిసిరుగొట్టుతనం లేదు, డబ్బు మీద వ్యామోహం లేదు. ఎన్ని మఖాలు చేశాడు, ఎన్ని యజ్ఞాలు చేశాడు, మరెన్నో వ్రతాలు చేశాడు ఇతడు. చంద్రాతప కీర్తి, ఇతడి కీర్తి మామూలు కీర్తి కాదు, స్వచ్ఛమైన పిండి వెన్నెల వంటి కీర్తి. ఆతపము అంటే మామూలుగా అయితే సూర్యుడి వేడి, కానీ చంద్రాతపము అంటే వెన్నెల, వెన్నెల వంటి స్వచ్ఛమైన పిండి వెన్నెల వంటి కీర్తి ఇతనిది. ఇటువంటి మహానుభావుడు ఈనాడు యజ్ఞం చేస్తూ ఉంటే చూడడానికి రెండు గడ్డు సరిపోవన్నట్ట. అంటే చెప్పకుండానే చెప్పాడు, నేను సహస్రాక్షుణ్ణి, అనేక నేత్రములు కలిగిన విష్ణువు నేను అని పొగిడి ఆ తర్వాత
ఇలా దీవించాడు. ఎప్పుడైనా రాగానే దేవనివ్వాలి, ఆ ఇవ్వడంలోనే కొట్టెతనం కనపడుతుంది, చమత్కారం కనపడుతుంది, వ్యంగ్యం కనపడుతుంది. ఎప్పుడు మాటలు రెండు రకాలట, వాచ్యం వ్యంగ్యం. చెడమడ తిట్టేస్తే ఉపయోగంలా, ఆ తిట్టేది కూడా తెలియకుండా తిట్టాలన్నమాట. అలాగే ఒక వ్యక్తికి కీడు తలపెట్టినా అందులో కూడా కీడు తలపెట్టినట్టు తెలియకూడదు, అందులో పొగడతా ఉండాలి, తెగడతా రెండు ఉండాలి. ఇలా పైకోటి లోపల ఒకటి కనపడితే దాన్ని వ్యంగ్యము అంటారు. ఆయన ఎత్తుకోవటం ఏమన్నాడు ముందు? స్వస్తి అన్నాడు. మామూలుగా స్వస్తి అంటే శుభం, స్వస్తి పుణ్యాహవచనం చేయించామంటారే ఇంట్లో మొట్టమొదటిగా. తర్వాత స్వస్తి ఎప్పుడు పడతాం? నీ పని అయిపోయింది, ఎండింగ్. ఆఖరి నేను పురాణం అయిపోయాక స్వస్తి ప్రజాపే అంటా. స్వస్తి అంటే శుభం అని ఒక అర్థం. ఈ క్షణం నుంచి నీ పని అయిపోయింది రో అయ్యా చెప్పడం, నీ రాజ్యం అంతా వెళ్ళిపోయినట్టే. ఆ రకంగా పైకి ఆశీర్వచనం చేస్తూనే ఇక్కడితో నీకు ఫుల్ స్టాప్ పెట్టానన్నాడు ఆయన. స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు ఉదార పదం వ్యవహర్తకు మునీంద్ర స్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు. బలిచక్రవర్తికి శుభం కలుగుగాక. ఆ బలిచక్రవర్తి ఎటువంటి వాడు? జగత్రయీ భువన శాసనకర్తకు, స్వర్గం మర్త్యలోకం పాతాళం ఈ మూడు లోకాలని పరిపాలించే బలిచక్రవర్తి నీకు శుభం కలుగుగాక. ఆయన ఇంద్రుణ్ణి జయించట, కానీ ఇంద్రుణ్ణి జయించడానికి ఏం కష్టపడలా, చాలా తేలికగా చిరునవ్వుతో వేళాకోళం ఆడినట్టు జయించాడు. ఎందుకని? బలిచక్రవర్తి అమరావతి నగరాన్ని ముట్టడించగానే ఇంద్రుడు పారిపోయాడు. ఇంక యుద్ధం ఏం జరిగింది? చాలా హాయిగా జయించాడు. అందుకని హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, వేళాకోళంగా పరిహాసంగా ఒక చిన్న చిరునవ్వుతో ఇంద్రుడంతటి వాడిని జయించిన బలిచక్రవర్తికి శుభం కలుగుగాక. ఇక నీ ఔదార్యం అంతా ఎంత, ఎంతటి వాడికైనా లేదనకుండా వరాలిస్తావు, పరమ పవిత్రమైన పదవిలో అందుకే కూర్చుండవు. మునులు మెచ్చుకునే మంత్రాలతో కూడిన వ్యవహారం నడిపిస్తున్నావు. యజ్ఞం అంతా పవిత్ర యజ్ఞం అది, అందులో మునులు కూడా మెచ్చుకుంటున్నారు. సాధారణంగా మునీశ్వరులు ఉన్నారే, వీళ్ళు ఒక యజ్ఞాన్ని మెచ్చుకోరు. ఎంత గొప్ప పండితుడైనా మరో పండితుడిని మెచ్చుకోడు, అవతలవాడు ఇంకా గొప్పవాడైనా. కానీ ఈ యజ్ఞాన్ని చేయిస్తున్న పండితుల్ని చూసి తక్కిన పండితులు మెచ్చుకుంటున్నారు. ఆ చాలా బాగుందని మంత్రాలు బాధ్యతారండి. అలా మునీంద్రస్తుత మంగళ అధ్వర విధాన విహర్తము, మునులు కూడా పొగడే అంత పవిత్రమైన యజ్ఞములను నిర్వహించే నీకు శుభం కలుగుగాక. ఆఖరి మాట మరీ గొప్పది, నిర్జరీగణన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తట. దేవతలు పెళ్లి చేసుకున్నారు, తమ భార్యల మెడల్లో మంగళసూత్రం కట్టారు. ఆ మంగళసూత్రాలు తెలిసి అవతల భార్యస్తాడు, ఈయన ఎత్తుకుపోతాడట. మంగళసూత్రాలు ఎత్తుకుపోతాడంటే దొంగాడారు కదా. అక్కడ మంగళసూత్రం ఎప్పుడు తీసేస్తారు భార్యకి? మొగుడు పోతే. దేవతలు నేను చంటూ అవతల భార్యస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ మంగళసూత్రాలు తెగిపోతున్నాయి. అంటే దేవతాలోకాన్ని నాశనం చేసేవాడా అంతటి వీరుడా, అటువంటి నీకు శుభం కలుగుగాక అని దీవించాడు. అక్షతలు తెల్లాడు, పెరుగు పసుపు కలిపిన అక్షతలు దర్భలతో పట్టుకుని చల్లాలన్నమాట. అది ఆశీర్వచనం, దర్భలు చేతిలోనే ఉండాలి. అలా దీవించగానే ఆయన చూశాడు, ముచ్చట పడిపోయాడు. ఆహ్, ఎంత బాగున్నాడు ఈ వటు అని. సాధారణంగా ఉపనయనం చేసుకున్న వాడికి పిలకుంటుంది తెలుసుకోండి, మీకు ఐదు వైపులు ఐదు పిలకలు పెడతారు పంచశకలని. కానీ ఈయన అలా పిలకలు పెట్టుకున్నవాడు కాదు సుమా. మీరు చూడండి భాగవతం అష్టమ స్కంధంలో జుట్టల ఎగురుతోంది బయటికి ఎందుకు ఆయన కదులుతూ ఉంటే, జుట్టు ఉంచుకుని ఉపనయనం చేయించుకున్నవాడు ఆయన. మంచి గ్రదాల జుట్టుతో ఉన్నాడు ఆయన, బాగా జటాచూటదారి. సన్యాసుల్లోనూ బ్రహ్మచారుల్లోనూ రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. ముండి అంటే గుండు చేయించుకునేవాడు, ముండనము అంటే గుండు చేయించుకోవడం, శిరోముండనం చేయించుకోలేదు ఆయన. జటిలుడు అంటే జడలు ధరించిన వాడు అన్నమాట. అందువల్ల జడలు బాగా ఉన్నాయని రాశారు. అందులో మీకు ఇంతగా చెప్పారో లేదో కానీ ఎగిరి ఆ నది దాకాట, నర్మదా నదిని దాటగానే జుట్టు పైకి లేచిపోయింది రకంగా. పూర్వం బౌలింగ్ చేసినప్పుడు ధోని జుట్టు లేచినట్టుగా అది అంతలా చుట్టుతూ ఉన్నాడని చెప్పారు. అటువంటి స్వామిని పిలిచాడు, ఆ ముచ్చటైన రూపాన్ని చూశాడు, పులకించిపోయాడు. అసలు ఆయన చూస్తే ఎవడు మాత్రం బొట్టలో పట్టో, అందమైన సొత్తు, వాక్చాతుర్యమైన సొత్తు, సరస్వతి అయిన కోడలు, కోడలి చేత విద్యలు లోకానికి వ్యాపింపజేసే స్వామివారికి మామగారికి ఓ లెక్క. ఆయన మాటలు, ఆయన రూపం బాగా ఆకట్టేసుకోగా బలిచక్రవర్తి అలా సైగ చేసి ఒక ఆసనం తెప్పించాడు. చక్కని అద్భుతమైన కుర్చీ వేశాడు, ఆ సింహాసనంలో కూర్చోబెట్టాడు, బంగారపు పళ్ళెం తెప్పించాడు. అలా సైగ చేస్తే తెచ్చిందిట వాళ్ళ ఆవిడ, ఓ పళ్ళెందే అని 100 సార్లు అరిస్తే కూడా పళ్ళెలు తయారు. కొంతమంది ఏ ఇంట్లోకి ఎవడన్నా వస్తే అతిథి పద్మాకర్ గారు వచ్చారు, కాఫీ కాఫీ అని 50 సార్లు వచ్చాడు ఒక ఆయన పాపం హౌస్ ఓనర్ గారు. ఈయన అరిచాడు, నేను అలాగే వెరిమొహం వేసుకున్నాను, కాఫీ రారా. కొంతమంది అలా ఉంటుంది, 50 సార్లు అరిస్తే కానీ కాఫీ కూడా రాదు. సైగ చేశాడు ఆయన. అలా అన్నాడు, ఆవిడ బంగారం పళ్ళెం తెచ్చింది, నీళ్లు పట్టుకొచ్చింది, కాళ్ళు కడిగింది, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నట్ట. ఏ అదృష్టవంతుడండి ఆయన. ఏ జలంబు ఇందుధరుడు గిరీసుడు చేసిరమునందు, అది మామూలు కాదా, బ్రహ్మ కడిగిన పాదం అది, గంగానది పుట్టిన పాదం అది. ఆ గంగానదిని శివుడు అంతటి వాడు తన జటాజూటంలో బంధించాడు. అంతటి పవిత్రమైన పాదం కడిగి ఆ నీళ్లు నెత్తి మీద తొలుకున్నాడు. 2 సార్లు తొలుకున్నాడు ఆయన. ఇప్పుడు ఒకసారి తొలుకున్నాడు ప్రారంభంలో, మళ్ళీ దానం ఇచ్చేటప్పుడు కాళ్ళు కడుగుతాడు. ఇప్పుడు మొదటిసారి. ఆ తర్వాత ఏం చేశాడు, ఆసనమిచ్చి, తాంబూలమిచ్చి, గోవిచ్చి, ఇవ్వవలసినటువంటి సత్కారాలన్నీ చేసి పక్కన కూర్చుని మెల్లగా అడిగాడు, వచ్చిన వాడిని మీరు ఎవరండి, ఏమిటని అడగాలి కదా, మరి కుశల ప్రశ్నలు కూడా వెయ్యాలి. అందుకని వడుగా యౌవరివాడవు యౌవడవు సంవాస స్థలం వెయ్యది ఈయడకు నీ వరుదెల్చుట సఫలమయ్య వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే నా కోరికలు కడపేరు సుహృతంబులయ్యే శిఖులు కళ్యాణము ఇక్కాలము వడుగా. ఓ బ్రహ్మచారి, అసలు నువ్వు ఎవరివాడి, ఇంటికి వచ్చిన వాడిని పూర్వం ఎవరి తాలూకునైనా అని అడిగేవారు అనమాట. మీ తాత ఎవరు, మీ డాడీ ఎవరు, నీకు ఈ బాడీ ఇచ్చిన జీడీ మీ డాడీ ఎవరు అని అడిగితే చెప్పేవాడు. అంచేత ఎవరి వాడవు, నీవెవరి వాడివి నాయన, అసలు నీవెవడివి, నీ పేరేది, ఊరేది, సంవాస స్థలం వెయ్యేది, ఏ ఊళ్ళో ఉంటున్నావు, ఉండరాజవరంలో ఉంటున్నావా, కానూరులో ఉంటున్నావా, పాలంగిలో ఉన్నావా, తణుకులో ఉన్నావా, పుణుకులో ఉన్నావా, ఇక్కడికి నువ్వు రావడం వల్ల సఫలమయ్యన్ వంశమున్, ముందు మా వంశం ఎంతో పవిత్రమైపోయింది, నా జన్మ ధన్యమయ్యింది, ముందు మా వంశం తర్వాత నా జన్మ, నా పుట్టుకు కూడా సఫలమయ్యింది, నేనెంతో ధన్యాత్ముండి వాడ. ఎప్పుడైనా మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు మహానుభావులు అడుగు పెడితేట మన జన్మ ధన్యమవుతుంది, మనం గొప్పవాళ్ళం అవుతాం, మన పాపాలన్నీ పోతాయి. ఈ యజ్ఞం నిజమైన యజ్ఞమైంది. అది అసలు యజ్ఞం అంటేనే యజ్ఞో వై విష్ణు, యజ్ఞం అంటే విష్ణు స్వరూపం. విష్ణువే వస్తే ఇప్పుడు ఆ యజ్ఞం గొప్ప యజ్ఞం కాక పాత యజ్ఞం అవుతుందా, పాపపు యజ్ఞం అవుతుందా? ఇక అగ్నిహోత్రాలు ఉన్నాయి, ఈ అగ్నిహోత్రములు ధగ ధగ వెలుగుతూ చక్కగా ద్రవ్యం వెయ్యబడినవయ్యాయి. ఈయన రావడంతో సుహృతం అయ్యాయి. హుతము అంటే వ్రేల్చబడుట, అందులో నెయ్యి ఏమి వేస్తాంగా అవి బాగా వెయ్యబడినవయ్యాయి. దెబ్బతో నా కోరికలు కూడా తీరిపోయాయి. ఇక్కడే తెలుసో తెలియకో మాట అనేశాడు, నా కోరికలు కడతీరాను, ఇక నాకే కోరిక లేదు. కడతీరుట అంటే చచ్చిపోవడం అని అర్థం. నేను పోతా సుమ, ఇక నాకేం కోరికలు లేవన్నాడే, నా రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తున్నానని చెప్పకుండా చెప్పడం అన్నమాట. నా కోరికలన్నీ నశించిపోయాయి, కడతీరిపోయాయి, ఇక నేను ఉండను అని విముక్తి కోరుకున్నట్టు అయింది వాడు. మన నోటి వెంబడి తెలియకుండానే మన చేత ఏం పలికించాలో అది పలికిస్తాడు. అందులో వాడు ఉపాసకుడయ్యే యజ్ఞం చేస్తున్నవాడు. ఇక ఈ కాలమున్ కళ్యాణము అన్నాడు. ఈ కాలం ఉన్నదే, ఇప్పుడు నువ్వు అడుగు పెట్టిన ఈ వేళ ఏదో 5:30 3:30 2:30 నువ్వు వచ్చావు. ఈ 2:30 నిజమైన శుభ సమయం నువ్వు రావడం వల్ల. నువ్వు వచ్చిన సమయం సమయం అంటే నీవు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ స్థలం పవిత్రం, ఇక కాలం కూడా పవిత్రం అవుతుంది. సరే ఇవన్నీ ఒక పక్కన పెట్టు, నువ్వెవరు అయితే నాకే, నువ్వు మహానుభావుడు, నీ ముఖంలో తేజస్సు కనపడుతున్నది, నేను దాతని నువ్వు బ్రహ్మచారి, ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను, కోరుకో ఉండరాజవరం మొత్తం రాసిచ్చేయమంటావు రాసిచ్చేస్తాను. నిజంగా ఆయన తలుచుకుంటే రాసిచ్చేయగలడు కూడా, అప్పట్లో ఆయనే దానికి రాదు. అందుకని వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో నాయన ముందు నీకేం కావాలి? బట్టలు కావాలి, చేలము అంటే వస్త్రం. ఆ చేలంలో కూడా కాస్త వరచేలములో మంచి బట్ట, కాస్త కాస్ట్లీ బట్ట కావాలో కోరుకో. ఎందుకంటే దిక్కుమాల గొడ్డలు కొన్ని అలా తడిపారిగానే మర్నాటికి బోచిగొడ్డలో జరుగుతాయి, అది మంచి కాదు, ఇబ్బంది కలిగిస్తుంది తర్వాత. అంచేత అలాంటి బట్ట కాదు, పవిత్రమైన వస్త్రం కావాలా ఇస్తాను, మంచి బట్టలు. మాడలో లేదు క్యాష్ అడిగేవా, బంగారపు కాసులు ఇస్తాను. లేదు గోవులు కావాలా, ఇచ్చేస్తాను. ఒక లక్ష్మిని మాత్రం అడక్కు, కొంచెం డాక్టర్ గారు గట్టే పెడదాం, ఏదైనా భవిష్యత్తులో పురాణాలు అది కూడా వినాలి కనుక. వన్యంబులో అడవిలో ఉండే వస్తువులు, చింతపండు, అడవుల్లో రకరకాల గంధపు చెట్లు అవి ఉంటాయి, ఆ రోజుల్లో వినప్పని లేడు కనుక అవి కావాలా ఇస్తాను. ఇంకేం కావాలో కోరుకో. కనులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ఏనుగులు కావాలంటే ఏనుగులు ఇస్తాను. స్విఫ్ట్ కార్ కావాలా, డాక్టర్ గారు అవి ఇచ్చేస్తాను మొహమాట్లేకపోతే, కోరుకో. కాంచనమో బంగారం కావాలా, ఓ అది ఇస్తాను. నికేతనములో బిల్డింగ్స్ ఎక్కడన్నా నివాసాలు కావాలా, ఇళ్ళు రాసి ఇచ్చేస్తాను. మళ్ళీ ఇవాళ కడితే రేపు కూలిపోయి దిక్మాన బిల్డ్ కాకుండా కొంచెం మంచి భవనాలే కట్టిస్తాను. గ్రామం అడిగావా, గ్రామం ఇచ్చేస్తాను అగ్రహారం అంతానికి. భూములు కావాలన్నావా, మంచి చెరకు తోటలు కావాలా, ఇప్పుడు మంచి ఏ క్లాస్ భూములు తయారయ్యాయి, ఎక్కడ చూసినా సరే లక్షల లక్షలు ఖరీదు వస్తున్నాయి, ఆ భూములు రసిచ్చేస్తాను. లేక హరులో గుర్రాలు కావాలా, అవి ఇచ్చేస్తాను. విమృష్ట అన్నంబులో పోని మంచి పిండి వంటల భోజనం కావాలా, పాయసం, దద్దోజనం, కట్టి పొంగలి, పులిహార, పూరి కూర, కాస్త ఉప్పు తక్కువ వేసి ఎక్కగా ఉండే కొరత. ఇదే ఉండరాజవరం నెయ్యి కావాలా, నెయ్యి వద్దంటే శేషాతో ఇప్పిస్తాను. రేపు పొద్దున కావాలంటే ఆఖరి రోజు వెళ్ళేటప్పుడు మరీ దారి ఇప్పిస్తాం, పట్టుకెళ్ళి ఎంత కావాలంటే. ఇక ఇవెందుకయ్యా బాబు, ధరణీఖండమో ఏకంగా భూమండలం అడిగేసావా, ఆసియా ఖండమా, ఆస్ట్రేలియా ఖండమా, ఆఫ్రికా ఖండమా, ఐరోపా ఖండమా, ఏ ఖండం కావాలంటే ఆ ఖండం ఇచ్చేస్తాను. ఒక అంటార్కిటిక్ ఖండం చీకటి ఖండం, అదే దానివల్ల లాభం లేదు, చలి తప్ప. అక్కడ ఈ పైన చెప్పిన లిస్టులో లేనివి ఏమైనా నీ మనస్సులో ఉన్నాయనుకో. కాక ఏమడిగదో ధాత్రి సురేంద్రోత్తమ, ఇంకేమడుగుతావు అడుగు అనగా అప్పుడు ఆయన అన్నాడు, భలేవాడి అయ్యా నువ్వు చాలా గొప్పవాడి, అందులో ఏం సందేహం లేదు, అడుగుతున్నావు, ముందు నన్ను ఎవడిదని అడిగావు. ఇది నాకు నెలవంచు నే రీతి బలుకుతూ ఒక చోట నకనే నవ్వండ నేర్తు అది నేర్తు నిధి నేర్తు నని పల్క నేటికి నేరుపులన్నీయు నేనేర్తు. ఇదే నా నివాసం అని ఎలా చెప్పగలను నేను, ఫలానా చోట ఇక్కడే ఉంటాను, ఏలూరులోనే ఉంటాను, తణుకులోనే ఉంటాను, ఇంకో చోటే ఉంటానని చెప్పలేను, నేను ఒక చోట అంటూ ఉంటాను, అన్ని చోట్ల ఉంటాను అంటే సర్వాంతర్యామిని అని చెప్పాడు ఆయన. ఇంకా ఏం నేర్చుకున్నావని అడిగావు నన్ను. అందరూ ఎంఏ చదివాం లేకపోతే ఇంకోటి చదివాం ఇంకోటి చదివాం అంటారు, కానీ నేను అలా కాదు, అది ఇది అని కాదు, అన్ని అసలు స్కిల్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి, అన్ని రకాల నైపుణ్యములు నేను నేర్చుకున్నాను. సిరియు కలదు తొల్లి చెప్పద నాటెంకి సుజనులందు తరచు చొచ్చియుండు. ఒకప్పుడు నా దగ్గర లక్ష్మీదేవి ఉండేది, డబ్బు ఉండేది, ఇప్పుడు ఎక్కడ ఉత్తములు ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది, నీలాంటి వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది, మా ఆవిడ కూడా నా దగ్గర నిలకడగా ఉండదు. అంటే నేను ఐశ్వర్యవంతుండేదా, కానీ నువ్వు సుకృతం చేసి యజ్ఞం చేసి ఐశ్వర్యం అంతా లాగేసావని చెప్పాడు అన్నమాట. లక్ష్మి అంటే ఇక్కడ డబ్బు, ధనం ఎప్పుడు మంచివాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది, మరి పాపాత్ముల దగ్గర ఉంటుంది పూర్వజన్మ పుణ్యం వల్ల, కానీ పాపం వల్ల క్రమంగా మళ్ళీ నశిస్తుంది వాళ్ళ దగ్గర. ఏం చెప్పమంటావు నాయన, నా బతుకెంది ఒంటి వాడిని నేను, ఒంటివాడ నాకు వరులు చుట్టలు కారు. నేను ఒంటరి వాణ్ణి, నాకెవ్వరూ చుట్టాలు లేరు. అందరికీ నేను వెళ్ళి వరాలు ఇస్తా, అందరికీ నేను అవుతాను కావలసిన వాణ్ణి. నాకు మాత్రం ఎవరూ రారు సమయానికి సాయం. నన్ను ఒక్కడే నిరాహార దీక్ష చేయమంటారు వాడి పేరు కూడా. ఏం చెప్పమంటావు నాయన? సరే, ఇక నువ్వు రాగానే నన్ను అన్నావు నీ వంశానికి తగినటువంటి మంచి మాటలు మాట్లాడావు. బట్టలు కావాలా, అన్నం కావాలా, ఇళ్ళు కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, భూములా అని అడిగావు. కన్యలు కావాలా అన్నావు. కానీ అవన్నీ నేనేం చేసుకుంటాను? నేను బ్రహ్మచారిని, నాకు కోరికలు కూడా లేవు. నేను చూస్తే సామాన్యుడి, అవి నాకు అనవసరం. నీ వంశమునకు తగిన చక్కని మాట మాట్లాడావు కాబట్టి నేను మెచ్చుకుంటున్నాను. జననాథ నీ మాట సత్కీర్తదంబు, సత్కీర్తిని పెంచే మాటలు మాట్లాడావు. అసలు మీ వంశం ఎటువంటిదయ్యా అన్నాడే, మీ వంశంలో రణభీరువులు వితరణభీరువులు లేరు. మీ వంశంలో యుద్ధమంటే భయపడేవాళ్ళు లేరు, వితరణభీరువులు లేరు, దానమంటే పిరికితనంతో భయపడేవాడు లేరు. రణం వితరణం రెండూ మీ దగ్గర మీకు మీరే సాటి. యుద్ధం జరిగితే ప్రాణం ఇస్తారు, ప్రాణం తీస్తారు, అలాగే ఎవరైనా అడిగితే కూడా ప్రాణం ఇస్తారు. అంత గొప్పవాళ్ళు మీరు. మీ వంశంలో హిరణ్యాక్షుడని మీ మూడవ తాత ఉన్నాడు. వాడు భూమి మొత్తం గదగదలు అడించాడు, వాడిని వరాహ రూపంలో చంపాడు విష్ణుమూర్తి. ఇక మీ ఉత్తాత ఉన్నాడే హిరణ్యకశిపుడు, అయ్య బాబోయ్, వాడు ఎంత భయంకరుడంటే సోలం పుచ్చుకొని వైకుంఠం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఆ దండయాత్రను చూచి గదగద వణికిపోయి విష్ణుమూర్తి, ఎదురై పోర జయం పరాజితని కాదెందేనిపోవచ్చు, వీడికి ఎదురుగుండా వెళ్ళి జయించలేం. ఈ మాట అంటున్నది వామనుడు, గుర్తుపెట్టుకోండి, విష్ణుమూర్తి చెబుతున్నాడు. విష్ణుమూర్తి మీ ముత్తాతను చూచి హిరణ్యకశిపుణ్ణి చూచి వణికిపోయి వీడికి వరాలు ఉన్నాయి, వీడిని జయించలేం, అలాగని పారిపోకూడదు, ఏం చేద్దామా అని ఆలోచించి వాడు గాలి తీసుకుంటూ ఉంటే ఆ గాలి గుండా వెళ్ళి వాడి హృదయంలో చేరిపోయాడు, వాడి వక్షస్థలంలో గుండెకాయలో చేరిపోయాడు. అప్పుడు హిరణ్యకశిపుడు వైకుంఠం అంతా వెతికి ఏడు విష్ణువు అన్నట్ట ఆదిశేషుణ్ణి. అప్పుడు ఆయన నీలోనే ఉన్నాడుగా అన్నాడు. ఏ నాలో ఎక్కడున్నాడు? ఎక్కువ మాట్లాడితే పడగలు విరగొడుస్తాను, తగ్గు అంటే తగ్గిపోయాడు ఆదిశేషుడు కూడా. అంతటి మహామహిమ కలిగిన వాడు మీ ముత్తాత, అతని గుణములు అలా పక్కన పెట్టు. ఇక మీ తాత ప్రహ్లాదుడు, పాలసముద్రం లాంటి మీ వంశంలో చంద్రుడు పుట్టినట్టు పుట్టాడు. మిగతా వాళ్ళు విషం లాంటి వాళ్ళు అయితే అయి ఉండొచ్చుగాక, అది అనవాటి దెప్పడం. ఆ మహానుభావుడు పరమ విష్ణు భక్తిపరుడు, ఆయన సుగుణములు నేను కాదు కదా, ఈ సృష్టిలో ఎవరూ పొగడలేదు. ఇక మీ నాన్న విరోచనుడు, మీ నాన్న విరోచనము అంటే కాంతి అని అర్థం, మీరు అనుకున్న విరోచనం కాదు. ఆయన విరోచనుడు అంటే పరమకాంతి స్వరూపుడు. ఆ పుణ్యాత్ముడు ఎంత గొప్పవాడంటే బ్రహ్మదేవుడు వాడికి వరం ఇచ్చాట, నీ అంతటా నువ్వు చస్తే తప్ప ఇంకెవరు నేను చంపలేరు, దీన్ని స్వచ్ఛంద మరణం అంటారు. తనంత తాను ఎవరన్నా చావాలని కోరుకుంటాటండి? ఆ విరోచనుడు నేను చావాలి అని వరం ఇస్తేనే ఎవరికైనా వాళ్ళు ఎవరన్నా చంపగలరు, లేదా నా ప్రాణం పోవాలంటే పోతుంది, లేకపోతే పోదు. వాడు దేవతల్ని జయిస్తే దేవతలు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ విరోచనుడి దగ్గర నుంచి మమ్మల్ని రక్షించండి మొర్రో అని ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మ అన్నట్ట, వాణ్ణి మీరు చంపలేరు, ఎందుకంటే వాడికి స్వచ్ఛంద మరణం ఉన్నది. మీకు ఒకటే ఒక వరం, టెక్నిక్ ఏమిటంటే మీరు బ్రాహ్మణ వేషం ధరించండి, వాడికి బ్రాహ్మణ భక్తి, బ్రాహ్మడు వచ్చి అడిగితే ఏదైనా ఇస్తాడు, మీరు వాడి ప్రాణం అడగండి ఇచ్చేస్తాడు, వాడిని అలా చంపండి, ఇంకో రకంగా చంపలేమన్నట్ట. వెంటనే వీళ్ళంతా ఏం చేశారు? ఆతుర్ర భూసురగతి పురుహూతాదులు తన్ను వేట ఒగి గుండలు చున్, మీ తండ్రి ఇచ్చినాయువు ఏ తన్మాతృడవెలీవు ఈ లోకములో. ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా చావడానికి సిద్ధంగా ఉన్న పేద బ్రాహ్మణుల వేషం ధరించి అయ్యో చచ్చిపోతున్నా నీరసం అంటూ వచ్చి వేడుకున్నారట విరోచనుడి దగ్గర. అప్పుడు విరోచనుడు, ఇదేమిటి బ్రాహ్మణోత్తవులారా, మీరంతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, మీకేం కావాలంటే మాట ఇస్తే తప్పకూడదన్నారట. వాడు మాట ఇచ్చి తప్పడం ఈ విరోచనుడి రక్తంలో లేదు, కోరుకోండి అన్నాడు ఆయన. మాకు నిజంగా నీ వల్లే ప్రాణాపాయ స్థితి, నీ ప్రాణం మాకు కావాలి, నువ్వు చచ్చిపో అన్నారట. అప్పుడు వాడికి అర్థమైంది వచ్చిన వాళ్ళు దేవతలని, అయినా మాట ఇచ్చాక తప్పకూడదుగా. వెంటనే అలా ప్రాయోపవేశం చేసి దర్భర మీద పడుకుని ప్రాణం వదిలిపెట్టేశాడు. అంతటి గొప్పవాడు, ఎంత అద్భుతమైన పద్యము. ఎప్పుడు వీలుంటే ఇప్పుడు అష్టమ స్కంధంలో ఈ పద్యం చదవండి. అంతటి మహానుభావులు ఈ దేశంలో ఉన్నారు. రాక్షసులైతేనేమిటి, ఇంకోటి అయితేనేమిటి, మీ తండ్రి ఇచ్చే ఆయువు, మీ తండ్రి ఆయువు ఇచ్చేసాడు ఏకంగా దేవతలకి. ఇంకా నువ్వు మాత్రం ఏతను మాత్రుడవి నీవు ఈ లోకమునందు, ఈ మాత్రం వాడివిటయ్యా అంటే ఇంతకంటే గొప్పవాడివి సుమా అని చెబుతున్నాడు. ఎలాంటి వాడివి నువ్వు? ఏలితివి మూడు జగములు తో బోలితి వింద్రాది సురల, తోలితి వింద్రాది సురల తొల్లిటి వారిం పోలితివి దానగుణముల సోలితివి పిశాచర. సృష్టిలో పరమాత్ముడు ఒక్కడే, ఇన్ని లేవు అని ఆయన చెప్పుకున్నాడు. నాకు ఒకటి రెండు అడుగులు అంటే ఒకటి ప్లస్ రెండు అంత మూడు. ఐ వాంట్ ఓన్లీ 3 feet ల్యాండ్ అన్నాడండి. మూడు అడుగులు మాత్రమే చాలు నాకు, సొమ్ము మేర వల్ల ఇక నాకు డబ్బు అసలే వద్దు, చెక్కు వద్దు, క్యాష్ ఇవ్వద్దు, హోరీ బాబు నాకు వద్దు. దానం ఇవ్వాలనుకుంటున్నావు కదా, దాన కుతుక సాంద్ర దానవేంద్ర, కోర్కి తీర బ్రహ్మకు ఒకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. నువ్వు మూడు అడుగులు ఇచ్చేవనుకో, ఏది నేను అడిగిన మూడు అడుగులు, నాకు కావలసిన మూడు అడుగులు, బ్రహ్మకు ఒకటి ముట్టెద అంటే బ్రహ్మగారి పిలక పట్టుకుంటానన్నాడు ఆయన. అంటే అర్థమైతే అర్థమైతే బ్రహ్మలోకం ద్వారా వెళ్ళిపోతాను రా, నువ్వు మూడు అడుగులు ఇవ్వలే కానీ ఇంతకు మించి నాకు వేరే ఎక్కర్లేదు అని ముందే చెప్పాడు ఆయన. నా కోరిక అంతా తీరినట్టే, అసలు నాకు అది నాకు బ్రహ్మాండం అది అన్నాడు ఆయన. ఆయనేం అసత్యం వాళ్ళ ఉన్నదన్నట్టు చెప్పేశాడు, బ్రహ్మగారి తలకైనాక వెళ్ళిపోతాను నువ్వు మూడు అడుగులు ఇస్తే అని చెప్పుకున్నాడు. ఉండి అనగానే ఆయన తెల్లబోయాడు, పక్కపక్కనే పోయాడు. ఆశ్చర్యం కలిగింది, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు అయ్యాడు, అబ్బబ్బబ్బబ్బ ఎంత ముచ్చటగా ఉన్నాయి, అసలు పలుకులు కావు పచ్చదార చిలకలు అనుకుని మెచ్చుకున్నాడు. కానీ మళ్ళీ ఏమన్నాడు, ఏమయ్యా ఉన్న మాటలలో ఒప్పును విప్రుండ వృద్ధ సంబతంబు, నువ్వు అన్నవన్నీ నిజమే, ఇది పెద్దలు ఇలాగే అంటారు, ఏమి ఇస్తే దాంతో సంతోషం పొందాలి, కానీ నేను కూడా సామాన్యుడినే, నన్ను దృష్టిలో పెట్టుకుని కోరుకో అని ఆయన ఒక గొప్ప సంభాషణ మొదలెట్టాడు. అద్భుతమైన సంభాషణ, ఆశాపాశ వంటి ఎటువంటిదో పద్యాలు చెబుతారు. ఆ దివ్యఘట్టాలన్నీ మళ్ళీ మనం రేపు ఆఖరిలో చెప్పుకుందాం. ఇంకా 4 రోజులు గడిచేపోయింది చూస్తూ ఉండగా, కేవలం 1 రోజు ఉన్నది, రేపు మిగతా కథ పూర్తి చేయాలి. క్లుప్తంగా మత్స్యావతారం కూడా వస్తుంది, అది కూడా అవుతుంది, అది అయితే అక్కడికి అష్టమ స్కంధం పూర్తవుతుంది.
మంగళం. மங்களம் ஜெய மங்களம் மா நல்ல நையக்கு மங்களம்.